Hare Krishna. So, after this session, Yalamano apply chayuchu. There are Yalamano problems in chi complete ga, permanent ga mano bite padi chayuchu. Karma chakra nunchi, janma mukti chakra nunchi, atla bite padi. Vaswanika andar chala mandi ki Bhagavad Gita chadivu unnaru. Bhagavad Gita ante telusu, Bhagavad Gita chadivu unnaru. శ్లోకాలు మెమరైజ్ చేస్తున్నారు, కానీ ఇవాళ పరిస్థితుల్లో అది ప్రాక్టికల్ గా ఎలా అప్లై చేయాలో మాత్రం చాలా మందికి తెలియదు. ఎలా అప్లై చేయాలో తెలియదు. చాలా ఎన్నో వర్షన్స్ ఆఫ్ భగవద్గీత ఉన్నాయి, ఎంతో మంది భగవద్గీత గురించి వివరిస్తున్నారు, గొప్ప గొప్ప కామెంటరీస్ ఇస్తున్నారు మార్కెట్ లో. భగవద్గీత గురించి రాయడానికి కొన్ని వేల మంది ఉన్నారు, కానీ ఎవరు కూడా భగవద్గీత యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా ఎవరు ప్రజెంట్ చేయలేకపోయారు. ఒకవేళ ప్రజెంట్ చేసినా సరే ఇప్పుడున్న కరెంట్ కాంటెక్స్ట్ లో మనం ఉండేటువంటి అనేక పరిస్థితుల్లో ఎలా అప్లై చేయాలో మనకు మాత్రం తెలియదు. అది ఫస్ట్ టైం హోల్ హిస్టరీలో ఈ గురు పరంపరలో మధ్వ గౌడీయ సంప్రదాయంలో బ్రహ్మ మధ్వ గౌడి సంప్రదాయంలోనే ఈ రోజుకి యథాతథంగా భగవద్గీతని ఉన్నది ఉన్నట్టుగా వివరిస్తున్నారన్నమాట. అలా వివరిస్తున్నారు కాబట్టి అది ఎటువంటి ఇంటర్ప్రిటేషన్స్ లేకుండా, సో దాంట్లో ఎటువంటి మోటివేషన్స్ లేకుండా, ఇంటెన్షన్స్ ఏమి లేకుండా, సొంత ఇంటెన్షన్ స్వార్థపూరితం ఏమి లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇస్కాన్ భగవద్గీతని ప్రపంచం ఒక స్ప్రెడ్ చేయగలదు. ఇస్కాన్ భగవద్గీతను స్ప్రెడ్ చేసినట్టుగా లేదా వాళ్ళ లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చినట్టుగా ఇంతవరకు ఏ ఆర్గనైజేషన్ వాళ్ళకి అందించిన పుస్తకాలు ఇది ప్రభావితం చూపించలేకపోయారు. బహుశా ఇంటలెక్చువల్ గా చాలా మందికి నచ్చుండచ్చు భగవద్గీత, కానీ నేను కూడా నా లైఫ్ ఇలా జీవించాలి, నేను కూడా ఈ విధంగా నేను కూడా మారాలి, నేను చేసినటువంటి ఎన్నెన్నో కార్యాలు నాకు ఎన్నో ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాయి, ఎందుకైనా సరే నేను భగవద్గీతలో ఉన్నది ఉన్నట్టుగా లేదా కృష్ణుడు ఆదేశించినట్టుగా ఒక గురువు యొక్క ఆదేశాల మేరకు నేను ఆ జీవితాన్ని నిర్ణయాలు తీసుకోవాలి అని ఈ ఇటువంటి కన్ఫ్యూజన్కి చాలా తక్కువ మందే వచ్చారు. అది కూడా ఇస్కాన్ రూపాలు వారు, ముఖ్యంగా ఇస్కాన్ ఆచార్య పౌండర్శీల రూపాలు వారు ఆయన ఈ బుక్ మీద ఆయన కామెంటరీ రాసి ఇది ఒక రెవల్యూషన్ అయింది అనమాట. ముందర చాలా ఇన్స్టిట్యూట్స్ ఆర్గనైజేషన్స్ భగవద్గీతలో ఫ్రీగా కూడా పనిచేసే సందర్భాలు ఉన్నాయి. భగవద్గీత ఫ్రీగా అయితే పనిచేయదు, గ్యారంటీ. ఇంట్రెస్ట్ ఉంటే ఎట్టి పసుపు చదవాలి అని వాళ్ళు కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ ఉంటే ఫ్రీ ఇవ్వడానికి రెడీ, లేకపోతే ఫ్రీగా అయితే పనిచేయదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కొద్ది సీరియస్ గా తీసుకుంటారు, ఫ్రీగా పరిస్థితి తీసుకొని మూలపడేస్తారు ఫ్రీగా వచ్చింది కదా. ఎందుకంటే రియల్లీ దీంట్లో ఉద్దేశం దీని నుంచి మనం ఏదో సంపాదిస్తామని కాదు, ఎందుకంటే వాస్తవానికి మనం ఇచ్చే కాస్ట్ ఏదైనా ప్రింటింగ్ కూడా పనికిరాదు, రాదనమాట. ఆ కాస్ట్ రాదు, మీరు కాబట్టి చూసుకోవచ్చు ఆ క్వాలిటీ ఆఫ్ పేపర్ ఫినిషింగ్ అంతా కూడా. బట్ స్టిల్ రూపాయలు అంటారు అనమాట, ఇక్కడ ప్రజలకు ఏదైనా ఫ్రీగా ఇచ్చామంటే నథింగ్ విల్ బి, వాళ్ళు ఏది కూడా సీరియస్గా తీసుకోరు. సంథింగ్ ఇట్ షుడ్ హ్యావ్ సమ్ వాల్యూ ఫర్ దట్. అఫ్కోర్స్ భగవద్గీతకి అసలు వాల్యూ లేదు, వాల్యూ మనం కట్టలేము మనం. బట్ రూపాయలు వారు ఈ భగవద్గీత యథాతథాన్ని పంచిన తర్వాత ప్రాక్టికల్గా మనం ఎలా జీవించాలి, ఎలా మన జీవితాలను మార్చుకోవాలని తను ఆ విధంగా తన కామెంటరీస్ ఉంటాం మనం భాషగా చదివితే, ఎక్స్ప్లెనేషన్స్ కానీ చదివితే ఆ విధంగా ఉంటాయన్నమాట. ఎవ్రీడే డే టు డే బేసిస్ మీద మనం ఎట్లా మన జీవితంలో భగవద్గీత అప్లై చేసుకోవచ్చున్నట్టుగా ఉంటుంది అనమాట. అందుకనే ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ భగవద్గీత డైలీ అవర్ డైలీ లైఫ్ ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతాం అనమాట. ఓన్లీ భగవద్గీత ఎలా తరం ఆ భగవద్గీత యాటిట్యూడ్స్ వైశ్యల ప్రభుత్వాల నుంచి మాత్రమే మనకి మ్యాక్సిమం ఇన్పుట్స్ దొరుకుతాయన్నమాట. సో మనం ముందుకెళ్తే టాపిక్లో నేనంతా మనం ఆల్రెడీ దిస్ లా కర్మ వర్క్ చేస్తున్నాను. నేను ఎవరిని సోల్ ఎక్కడున్నాను, భౌతిక ప్రపంచంలో ఏ సిచ్యువేషన్ లో ఉన్నాను, ఒకసారి మెటీరియల్ బాడీలో ఉన్నాను, దేనివల్ల బంధింపబడ్డాను, ట్రిబ్యునాల త్రీ మోడ్స్ లో ఎవరిని కంట్రోల్ చేస్తున్నారు, టైం కంట్రోల్ చేస్తాము, లిమిట్ ఉంది, కొంతకాలే మన ఇక్కడ ఉండగలుగుతాం, ఎవరందరు చూస్తూ ఉన్నారు పరమాత్మ. సోల్ డిజైర్ చేసుకుంటే ఎగ్జిక్యూషన్ అంతా కూడా ప్రకృతి తీసుకుంటుంది. ఫైనల్ గా జడ్జ్ పరమాత్మ మన ఎగ్జిక్యూషన్ మన డిజైర్ ని బట్టి మనం ఎలాంటి కార్యాలు నిమగ్నమయ్యామో పరమాత్మగా జడ్జ్ అయ్యి చేసిన దాని ప్రకారంగా మనకి శిక్ష ఉంటుంది లేదా రివార్డ్ ఉంటుంది. ఒక్కరికి మాత్రం కృష్ణ ఎవరి దాన్ని ఇంటర్ఫియర్ కాదు. అలాగే నిన్న హోటల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, మనం ఏది ఆర్డర్ పెట్టామో దానికే క్యాషియర్ క్యాష్ తీసుకుంటాడు, మనం ఎంత తింటామో దానికి అంత క్యాష్ తీసుకుంటాడు. అంటే మనం తక్కువ తినడానికి ఎక్కువ క్యాషియర్ తీసుకోవడం లేదా ఎక్కువ తినడానికి తక్కువ క్యాష్ తీసుకోవడం. సో జడ్జ్ ఇస్ అ క్యాషియర్ అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్మ చూసాము, సత్కర్మ వికర్మ కర్మ. సత్కర్మ మనకి పుణ్య లోకాలకు తీసుకెళ్తుంది, వికర్మ మనకి పాప లోకాలకి లేదా తీసుకెళ్తుంది. తర్వాత మొత్తం అందరం మళ్ళీ భూలోకానికి వస్తాము, క్షీణం పుణ్యం నిత్య విశ్రాంతి లోకం. అది మనం చేయాల్సింది ఏంటి అని అంటే అకర్మ చేయాలి. అకర్మ అంటే శిష్యుడు ఆదేశించినట్లుగా మనం చేయాలి. వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, కుటుంబాన్ని చూసుకున్నా, ఏం చేసినా సరే శిష్యుడు ఆదేశించినట్టుగా చేసినప్పుడు మనకి కర్మ అంటుంది. కాబట్టి ఈ కర్మ టైమింగ్స్ కొన్ని వెంటనే ఈ జన్మలోనే కొన్ని కర్మలు మనం అనుభవించవచ్చు, చేసిన దానికి కొన్నింటికి కొంత టైం పట్టచ్చు, కొన్ని జన్మల తర్వాత కూడా జరగచ్చు. ఉదాహరణకి మనం ఉత్తరాసి యొక్క జీవితం మనం చూస్తున్నాం, మొత్తానికి ఎవరి మీద పనిచేస్తుంది, ఎటువంటి వాళ్ళ మీద పనిచేస్తుంది, సింగిల్ గా పనిచేస్తుంది, కలెక్టివ్ గా పనిచేస్తుంది. అండ్ ఫార్ములా వచ్చి 7 సార్లు మంచి పనులు చేసి 4 సార్లు చెడ్డ పనులు చేసి 7 సార్లు మనకి ఇంకేం జరుగుతుంది, 4 సార్లు మనకు ఫీల్ జరుగుతుంది. అంతేగాని ఒకటికి వరకు ఒకటి ఎప్పుడు కూడా క్యాన్సిల్ కావాలన్నమాట. కాబట్టి నిన్న మనం ఎందుకు వై బ్యాక్ ఇన్ స్టాఫ్ పీపుల్ అంటే ఈ గాడర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. కంపల్సరీగా ఇవాళ మనం చేసిన చెడు చేసే చెడు అది మళ్ళీ మన తర్వాత మన వెంట వస్తుంది. అది ఇవాళ మనం చేసిన మంచి కూడా తర్వాత మన వెంట వస్తుంది. అంతేగాని ఇప్పుడు నేను మంచి చేసిన కట్టుపై నాకు మంచి జరగాలంటే సిస్టమ్ అలా పనిచేయదు, సిస్టమ్ ఈ విధంగా పనిచేస్తుంది. సో దట్ ఎవ్రీబడి హ్యాస్ టైం టు గెట్ రియలైజ్ అన్నమాట. రియలైజ్ అవ్వడానికి ఈ కర్మ సిస్టమ్ పనిచేస్తుంది. ఉదాహరణకి నేను తప్పు చేసిన వెంటనే నాకు శిక్ష పడింది అనుకోండి, వెంటనే మనకు కూడా ఒక విధమైనటువంటి బాధ అవుతుంది. ఇప్పుడు చేసిన వెంటనే నాకు శిక్ష పడాలి, నాకు కొంచెం మనవాళ్ళని మనకు కూడా సమయం ఇవ్వాలి కదా, మనం కూడా కొద్దిగా దాని నుంచి నేర్చుకోవాలి, మనం కూడా మాదే కొంచెం సమయం ఇవ్వాలి కదా. చేసిన వెంటనే కొట్టేసే స్టేట్ వెంటనే మనకు శిక్ష పడేసి మనం ఎట్లా జీవించాలి, మనం ఎట్లా అని మనం మళ్ళీ ఒక విధంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అందుకని భగవంతుడు టైం ఇస్తాడు. ఆ టైం లోపల మనం కానీ రియలైజ్ అయ్యి కానీ మనం కానీ ట్రాన్స్ఫామ్ అయిపోతే నో ప్రాబ్లం, కొంత ఎఫెక్ట్ తగ్గుతుంది మన మీద. బట్ అల్టిమేట్ గా కర్మ సిస్టమ్ ఈ విధంగా పనిచేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు భక్తి చేసుకోగలిగితే ఆ భక్తి వల్ల మనం ఏ కర్మలు ఎత్తుకోకుండా బయటపడిపోతాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో నాకు ఎన్ని పుణ్య కర్మలు ఉన్నాయో నాకు తెలియదు, ఎన్ని జన్మల నుంచి ఈ పుణ్య పాప కర్మలు పేర్కొనే నాకు తెలియదు. కొత్తగా నా మా జన్మకి దొరికింది వస్తాను అని మా జన్మలోనే తను వీటికి సొల్యూషన్ తీసుకురాగలుగుతాడు, కర్మ సిస్టమ్ని బ్రేక్ చేయగలుగుతాడు. ఎందుకంటే భగవంతుని మార్చలేము, జీవుణ్ణి మార్చలేము, ప్రకృతిని మార్చలేము, కాలాన్ని మార్చలేము, అది ఫిక్స్డ్ అన్నమాట. కానీ కర్మను మాత్రం మార్చుకోవచ్చు. కాబట్టి మా జన్మలో మనకు ఒక అవకాశం ఉంది. ఏం చేయొచ్చు మనం ఇప్పుడు ఏం చేయాలి మనం? సో నేను చెప్పుకున్నావు మన హ్యూమన్ లైఫ్ ఒక జంక్షన్ అన్నమాట, వేర్ యూ కెన్ టేక్ ఎ చాయిస్. ఎక్కువ చాయిస్ తీసుకోవచ్చు, హయ్యర్ ఎంక్వైరీస్ చేయడం వల్ల, దిస్ కోసం వెళ్ళాలి అనుకోవడం వల్ల మన చాయిస్ తీసుకోవచ్చు. మనం దృఢనిశ్చయంతో మనం ముందుకెళ్ళచ్చు. హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ప్రిపరేషన్ అన్నమాట. ఏంటా ప్రిపరేషన్? లైఫ్ లో ప్రిపరేషన్ అయితే డెత్ వచ్చి ఎగ్జామినేషన్. వాస్తవానికి మనం బాగా ప్రిపేర్ అయ్యామనుకోండి ఎగ్జామ్ మనకు క్లియర్ కాదు, ఎగ్జామ్ మనకు కష్టం కాదు. బాగా ప్రిపేర్ కాలేదనుకోండి ఎగ్జాము క్యాన్సిల్ అయితే బాగుండు, పోస్ట్పోన్ అయితే బాగుండు అనుకుంటాం. పోస్ట్పోన్ అయితే బాగుండు అనుకుంటాం. అదే బాగా ప్రిపేర్ అయ్యామనుకోండి, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా మనకు ఓకే, ఇప్పుడు పెట్టినా ఓకే, రేపు పెట్టినా ఓకే, 2 మంత్స్ పెట్టినా ఓకే, అని ప్రిపేర్ కాకపోతే మాత్రం మనం ఎగ్జామ్ రాకూడదు, వెంటనే రాకూడదు అనుకుంటాం. కాబట్టి హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ప్రిపరేషన్. దేనికి ప్రిపరేషన్? హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్, ఇది ప్రిపరేషన్. అండ్ ఆల్రెడీ దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నవాడు, ప్రాక్టీస్ చేసిన వాడికి, అది ప్రిపేర్ అయిన వాడికి డెత్ ఎప్పుడు వచ్చినా అతను పట్టించుకోడు. ఎందుకంటే డెత్ విల్ రిలీజ్ హిమ్ ఫ్రమ్ దిస్ ఎటర్నల్ బాండేజ్, అతను బయటపడిపోతాడు. అందువల్ల అతనికి డెత్ అనేది అతనికి అసలు ప్రాబ్లమే కాదు, చదువుకున్న వాడికి ఎగ్జామ్ ప్రాబ్లం కాదు. సో లైఫ్ లో డివోషన్ పెంచుకున్న వాడికి కృష్ణుడి పట్ల తన యొక్క భక్తిని, భక్తి యొక్క సేవ చేసిన వాడికి డెత్ ఎప్పుడు వచ్చినా హీఈస్ రెడీ. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై ఎటర్నల్ ఫాదర్, నా కుటుంబం నేను వెళ్ళిపోతున్నాను, అండ్ హీఈస్ హ్యాపీ టు గో అనమాట. వెళ్ళిపోవడానికి సిద్ధమైనాడు, వెళ్ళిపోవడానికి ఆనందపడతాడు. జస్ట్ లైక్ హాస్టల్లో ఉన్న పిల్లల్ని హాలిడేస్ కనిపిస్తే వాళ్ళు ఇంటికి రావడానికి ఎక్కడైనా ఇబ్బంది పడతారా, పరిగెత్తుకుంటూ వస్తారా? అట్లాగే ఈ మొత్తము సిస్టమ్ అంతా కూడా కృష్ణుడి చేతిలో ఉంది. కృష్ణుడే మూల కారణం అన్నిటికీ. కృష్ణుడు తెలుసుకుంటే మన కర్మలను కూడా తొలగించగలుగుతాడు అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి దానికోసం మనం కానీ ప్రిపేర్ కానీ అయితే అతనికి సావు అనేది ఇట్స్ జస్ట్ ఐ వాంట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ వన్, ఐ వాంట్ గో బ్యాక్ టు మై ఫాదర్, ఐ వాంట్ బి హ్యాపీ అనే ఆ ఫ్రీడమ్ అతనికి హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే అతనికి డెత్ ఏమాత్రం ప్రాబ్లం కాదు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ భార్య పెళ్లి చేసుకునేటువంటి వధు బాయ్ అండ్ గర్ల్ ఆల్రెడీ లవ్ మ్యారేజ్ అనుకోండి. లవ్ మ్యారేజ్ లో ఆల్రెడీ అమ్మాయికి వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు, లేదా వాళ్ళ అమ్మాయి, వాళ్ళ ఆమె హస్బెండ్ యొక్క అందరు బాగా తెలుసు అనుకోండి, బాగానే ఆల్రెడీ పరిచయం అయ్యి ఆల్రెడీ ఆ ప్రిపరేషన్ లా ఉందనుకోండి, ఫార్ హర్ మ్యారేజ్ అసలు ప్రాబ్లం కాదు. మ్యారేజ్ తర్వాత ఏమవుతుందని భయం ఉండదు. కానీ ఒకవేళ అది అరేంజ్ మ్యారేజ్ అయ్యి అది కొత్త అనుకోండి, వాళ్ళకి ఎవరు పెద్ద తెలియదు అనుకోండి, ఈ అమ్మాయికి ఎప్పుడు భయమే ఉంటుంది ఒక విధంగా ఆ మ్యారేజ్ లో. ఎందుకని ఏమో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు ఎలాగ మాట్లాడి, వాళ్ళు ఏమనుకుంటారు అని ఇలాంటి ఫియర్ ఉంటుంది. సిమిలర్గానే మన హ్యూమన్ లైఫ్ లో కూడా, ఇఫ్ ఐ నో హూ ఈజ్ అట్ గాడ్, ఆ భగవంతుడికి నేను ఏం చెయ్యాలి, ఆ భగవంతుడి యొక్క గుణగణాలు ఏంటి, హౌ షుడ్ ఐ సాటిస్ఫై హిమ్ అనే పాయింట్ లో మనకు తెలిస్తే, అండ్ అతనికి డెఫినెట్ ప్రాబ్లం అండ్ బికాస్ భగవంతుని కలుసుకునే ఎంజాయ్మెంట్ లో ఈ వాంట్ టు గో అవే ఫ్రమ్ డెత్ అనేది అతనికి ఒక రిలీఫ్ ఇస్తున్నారు. సో డెత్ ఇస్ నో మోర్ ఏ ప్రాబ్లం ఫర్ హిమ్. బట్ ఎవరైతే అసలు దేవుడు అంటే తెలియదు, ఫ్యూచర్ ఏమవుతుందో తెలియదు, ఏమైపోతావు తెలియనప్పుడు అతనికి డెత్ అనేది చాలా పెద్ద శిక్ష అనమాట, చాలా పెద్ద పనిష్మెంట్. అందుకే చూడండి చాలా మందికి హ్యూమన్ లైఫ్ యొక్క పర్పస్ తెలియకపోవడం వల్ల అందరూ ఏమనుకుంటున్నారు, ఈ బిల్డింగ్ కట్టేసుకోవాలి, మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి, ఆ ల్యాండ్ కొనాలి, ఇది కొనాలి, వీటిల్లోనే నిమగ్నమైనప్పుడు రేపు ఇవన్నీ వదిలేటప్పుడు ఎంత భారం అయిపోతుంది, ఎంత ఎంత కష్టమైపోతుంది వాళ్ళకి ఇన్ని వదలదాన్ని. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ శాశ్వతం అనుకోండి, వాళ్ళు చేసుకున్నారు. దాని అర్థం మనం సంపాదించుకుంటుంది కాదు, అంటే మనం కొనుక్కోకూడదని కాదు, ఇవన్నీ ఉండాలి. కానీ దాంతోపాటు మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి కదా, ఎందుకంటే ఆయన దగ్గర కదా అసలు కీ ఉండేది, మొత్తం కీ అంత ఆయన దగ్గర ఉండేది. నేను చేయగలిగితే ఆయన కదా చేయగలిగేది కూడా. అవి అసలు భగవంతుడు మనం ఏమాత్రం పెంచుకోకుండా, ఎవరు ఆ భగవంతుడు పెంచుకోకపోతే ఏ యాక్టివిటీ కట్ చేసినా అన్ని టెంపరీగా అవ్వకపోతుంది. అవి మనం వదిలిపోయేటప్పుడు చాలా బాధపడాలి, చాలా ఒత్తిడికి గురవ్వాలి, చాలా కష్టపడాలి, ఆవేదనకు గురవుతాం మనం. బట్ ఇఫ్ ఐ నో దట్ కృష్ణ ఇస్ ద లార్డ్ అండ్ మై హోల్ లైఫ్ షుడ్ బి ప్రిపేర్డ్ హౌ ఐ షుడ్ లీవ్ దిస్ వరల్డ్ హ్యాపీలీ అనుకుంటే మాత్రం దెన్ ఎగ్జామినేషన్ అనేది ఇబ్బంది కాదు, డెఫినెట్ ఇబ్బంది కాదు. ఓవరాల్ పాయింట్ ఏంటంటే హ్యూమన్ లైఫ్ లో లైఫ్ ఈజ్ నాట్ ఫర్ ఎంజాయ్మెంట్, లైఫ్ ఈజ్ నాట్ ఫర్ అక్వైర్ సర్టన్ థింగ్స్. కాదు. లైఫ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనం. హౌ ఐ షుడ్ డై అని ఫైజల్ పషిత మహారాజు భాగవతంలో అతనికి తెలుస్తుంది అన్నమాట. 7 డేస్ లో తను చనిపోబోతున్నాడని తెలుస్తుంది. నౌ నెక్స్ట్ పాయింట్ అది ఏం చేస్తాడంటే, ఇమ్మీడియట్ గా తన యొక్క ఫ్యామిలీని, తన యొక్క కింగ్డమ్ ని కంప్లీట్ గా అది సాక్రిఫైస్ చేసి త్యజించేసి అతను గంగానది ఒడ్డున వచ్చి కూర్చుంటాడు అన్నమాట. ఈ 7 డేస్ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నా డెత్ కి అని. అండ్ డెఫినెట్ గా అక్కడ నెక్స్ట్ జరిగేటువంటి పరిణామాలన్నీ చూస్తే, దెన్ ఈ 7 డేస్ డే అండ్ నైట్ డే అండ్ నైట్ వితౌట్ ఒక్క సెకండ్ కూడా నిద్రపోకుండా భాగవతం విన్న తర్వాత దెన్ హీస్ రెడీ టు గో బ్యాక్ టు కృష్ణ అనమాట. హీ ప్రిపేర్డ్ హిజ్ లైఫ్ అనమాట. ఫర్ ది ఫైనల్ పాము తక్షక అనే పాము తాకేసే లోపల అతని శరీరం వదిలి అతను వైకుంఠం గోలోకి వెళ్ళిపోతాడు. సో హ్యూమన్ లైఫ్ అవకాశం ఉంది ప్రిపేరింగ్ ఫర్ డెత్. మన ఉద్దేశం ఏంటంటే, వై లివింగ్ వి షుడ్ లివ్ హ్యాపీలీ, వై లీవింగ్ ఆల్సో వి షుడ్ లివ్ హ్యాపీలీ. లివ్ హ్యాపీలీ, లివ్ హ్యాపీలీ అండ్ లీవ్ హ్యాపీలీ ఆల్సో. పరిషత్ మహారాజు ఈ లెఫ్ట్ వెరీ హ్యాపీలీ. సో హ్యూమన్ లైఫ్ లో వి కెన్ లివ్ వెరీ హ్యాపీలీ ఆల్సో. ఒకటే పాయింట్ ఏంటంటే, తనకి తన గురించి, ఈ ప్రకృతి గురించి, తన ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలి. దెన్ ఫర్ హిమ్ ఇట్ ఈస్ వెరీ హ్యాపీ అనమాట టు లీవ్. ఏదైతే అందరికీ డెత్ అంటే భయంగా ఉంది, కష్టంగా ఉంది, బాధగా ఉందో, సో భక్తులకి అది ఏమాత్రం కష్టం కాదు. ఇట్స్ జస్ట్ వన్ స్మాల్ ఈవెంట్ ఇన్ లైఫ్ అంటే, అండ్ ఫర్ ఎవర్ భగవంతుడు దగ్గర చేరుకుంటున్నాడు. సో ఎస్, వీ హావ్ గాట్ ది మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ హ్యూమన్ బాడీ, వేర్ హీ కెన్ చూస్ వెదర్ టు బికమ్ డెమిగాడ్, మళ్ళీ మానవ జన్మ ఎత్తాలన్నా, జంతు జన్మలకు వెళ్ళాలన్నా, లేకపోతే బ్యాక్ టు గాడెడ్ వెళ్ళి శివుని భగవన్ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోవాలన్నా హ్యూమన్ బీయింగ్స్ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఎలా వెళ్ళాలనుకున్నాను. సో దేవత అవ్వాలంటే దేవత అవ్వచ్చు, మళ్ళీ హ్యూమన్ గా పుట్టాలంటే ఏం చేయాలి, హ్యూమన్ గా పుట్టచ్చు. లేదు, జీవితానికి బాధ్యత లేకుండా కానీ కానీ జీవిస్తే జన్మ జన్మలు ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది. లేదు, కృష్ణుడు ఆదేశాల మేరకు ఖచ్చితంగా పాటిస్తే యూ గో బ్యాక్ టు గాడ్. కాబట్టి హౌ కెన్ ఐ గో బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు గాడ్ ఎలా వెళ్ళిపోవాలి? బై అకర్మ, కృష్ణుడు ఆదేశాలని గురువు యొక్క గైడెన్స్ లో మనం పాటించడం, దాన్ని అకర్మ అంటారు. కృష్ణుడు ఆదేశించినట్టుగా చేస్తే అకర్మ అంటే ఏంటి, మనకి ఎటువంటి పుణ్య ప్రతిఫలం ఉండదు, పాప ప్రతిఫలం ఉండదు. ఏ ప్రతిఫలం లేనప్పుడు నేను అనుభవించేది ఏం లేదు కాబట్టి ఐ హావ్ ఐ విల్ గో బ్యాక్ టు గాడ్, భగవంతుడి రాజ్యానికి వెళ్ళిపోతాను. సో కృష్ణ అంటాడు, ఆఫ్ ఆల్ ది యోగీస్ భక్తి యోగి ఇస్ ద టాప్ మోస్ట్ అంటాడు. భక్తి యోగి, భక్తి యోగ ఇస్ టాప్ మోస్ట్. చాలా మంది జ్ఞాన యోగము, అష్టాంగ యోగము, కర్మయోగము, రాజయోగము, సహజ యోగాలు, వాట్ నాట్ కావాల్సిన పేర్లు ఉన్నాయి యోగాలు. బట్ అల్టిమేట్ కృష్ణ ఏమంటున్నాడంటే, దట్ యోగి హూ ఇస్ ఇన్ భక్తి విత్ మీ ఈజ్ ద టాప్ మోస్ట్ యోగి అంటుంది. అండ్ కృష్ణ ఎవరు అంటే, కృష్ణ ఈజ్ యోగేశ్వర. సంజయుడు స్వయంగా భగవన్ చేసిన ఎత్ర యోగేశ్వర కృష్ణ తత్ర పాదో దరుద్ర. సో యోగేశ్వర అంటే అన్ని యోగాలకి మూలము కృష్ణుడు. అన్ని యోగ మార్గాలని పెట్టినవాడు, తయారు చేసిన వాడు, ఆయన ఉద్దేశంలో టాప్ మోస్ట్ యోగి ఎవరు అని అంటే, హీజ్ ఏ భక్తుడే టాప్ మోస్ట్ యోగి. 647 శ్లోకంలో, ఆఫ్ ఆల్ ది యోగీస్ వన్ విత్ గ్రేట్ ఫెయిత్, అతి నమ్మకంతో, గొప్ప నమ్మకంతో నా గురించే తెలుసుకుంటూ నాకే తన యొక్క భక్తిక సేవను ఉనరిస్తూ, నేను చెప్పిన దాన్ని నమ్మకంతో పాటిస్తూ ఎవరైతే ఉంటారో ఈజ్ ద మోస్ట్ ఇంటిమేట్లీ రిలేటెడ్ విత్ మీ ఇన్ యోగా అండ్ హీఈస్ ద హైయెస్ట్ ఆఫ్ ఆల్. అందరి యోగుల కంటే కూడా ది హైయెస్ట్ యోగి ఈజ్ భక్తి యోగి. ఇప్పుడు మనం హరే కృష్ణ మంత్రం జపంతో ఏం చేస్తున్నాం, కృష్ణునే తలుచుకుంటున్నాం, కృష్ణ కథ విన్నది ఏం చేస్తున్నాం, కృష్ణుడు గురించి ఆలోచిస్తున్నాం. సో కృష్ణుడికి సేవ చేయడం వల్ల, సో అతను గృహస్థుగా ఉండొచ్చు, అతను ఒక వ్యాపారిగా ఉండొచ్చు, అతని యొక్క ఒక ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, నో మ్యాటర్, మనం ఏ ప్రొఫెషన్ లో ఉన్నామా ఏ ప్రొఫెషన్ ఉన్న పాయింట్ కాదు, మ్యాటర్ కాదు, బట్ ఎవరి గురించి దేని గురించి ఆలోచిస్తూ ఇవన్నీ చేస్తున్నాం అది ఇంపార్టెంట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి అందుకే ఇక్కడ యోగినాపతి సర్వేషాం మద్దతేర్ అంతరాత్మ, మద్దతేర్ అంతరాత్మన శ్రద్ధావాన్ భజత వ్యోమం సమయయుక్తో తమోమత. నిరంతరంగా తను తననే తలుచుకుంటూ తన జీవితాన్ని కొనసాగించేవాడు నిజమైనటువంటి. ఫర్ ఎగ్జాంపుల్, అర్జునుడు ఇజ్ ఏ క్షత్రియ అది ఇజ్ ఏ డివోటి భక్తుడా, క్షత్రియుడు అనే జాబ్ చేస్తున్నాడు, సేమ్ టైం కృష్ణుడికి డివోషన్ కూడా చేస్తున్నాడు, సేమ్ రెండు ఉన్నాడు. హీజ్ ఎ క్షత్రియ, హీజ్ ఎ కింగ్, అట్ ద సేమ్ టైం హీజ్ ఎ డివోటీ ఆల్సో. అంటే ఒకవైపు తన యుద్ధం చేస్తూ ఉన్నాడు, తన తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు, అట్ ద సేమ్ టైం ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డివోటీ. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, కొంతమంది ఏమనుకుంటారంటే మనం ఉద్యోగం చేస్తే మనం భక్తి చేసుకోలేమేమో, లేదా మనం భక్తి చేసుకుంటే ఉద్యోగం చేయలేమేమో, కాబట్టి భక్తి 60% మనం చేద్దాము, మీరు చెప్పేటువంటి 60% మేము పాటిస్తాము, ఈ లోపల ఇవన్నీ పెట్టుకుంటే మేము సరిగ్గా సంపాదించలేము, మేము సరిగ్గా మేము అనుకున్న కోరికలు తీర్చుకోలేము, మేము సమాజంలో మేము అనుకున్నటువంటి కొన్ని డ్రీమ్స్ మేము అచీవ్ చేయలేము, కాబట్టి భక్తిని తర్వాత చేసుకుందాము. ఇదేంటంటే మనకి భగవద్గీతని ఎట్లా అప్లై చేయాలో తెలియకపోవడం వల్ల వచ్చినటువంటి అజ్ఞానంతో వచ్చినటువంటి ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు ధ్రువ మహారాజు ఉన్నారు, ప్రహ్లాదుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, పాండవులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క రాజ్యాన్ని చూసుకుంటూనే దేవర్ అట్ ద సైమల్టేనియస్ వాళ్ళు డివోటీస్ గానే ఉన్నారు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ లైఫ్ ఇస్ అ ప్రిపరేషన్ ఫర్ డెత్ అన్నప్పుడు, లైఫ్ లో ఈ అన్ని ఈవెంట్స్ మధ్యలో లైక్ జాబ్, మ్యారేజ్, లేకపోతే బిజినెస్, అందరితో రిలేషన్షిప్స్, ఇవన్నిటి మధ్యలో ఇది కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే డెత్ మనం రెడీ అవ్వగలుగుతాం. అట్లా కాకుండా ఈవెంట్స్ అన్ని ఇది ముందు అంతా జరిగిందే, నాకు టైం లేదు, ఇవన్నీ చూసుకోని ఉన్న టైం లేదు, నేను తర్వాత చేసుకుంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 ఇయర్స్ మనం బ్రతకాలని గ్యారంటీ లేదు. ఒకవేళ మనం ఒకవేళ బతికినా కూడా, సో మన యొక్క బాడీని అప్పుడున్న బాడీని సర్కంఫరెన్స్ చేస్తే మనకి అంత కోఆపరేట్ చేస్తుందా బాడీ, మన మైండ్ నిజంగా అంతవరకు మనకి అవకాశం ఇస్తుందా మైండ్? యూత్ లో ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, అన్ని బాగా పనిచేస్తున్నప్పుడే మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతే 60 ఇయర్స్ తర్వాత ఏం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము, ఏం పాటించగలుగుతాము? అందువల్లనే లైఫ్ ఇస్ హ్యూమన్ లైఫ్ ఇస్ ఫర్ ప్రిపరేషన్ ఫర్ డెత్ అనుకో. ఏంటి ఆ ప్రిపరేషన్? వైల్ డూయింగ్, వైల్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్, సైమల్టేనియస్లీ థింకింగ్ అబౌట్ కృష్ణ, హియరింగ్ అబౌట్ కృష్ణ, థింకింగ్ అబౌట్ కృష్ణ త్రూ వేరియస్ ఫెస్టివల్స్ ద్వారా, వేరియస్ ఫంక్షన్స్ ద్వారా, ఒకేషన్స్ ద్వారా, టెంపుల్కి రెగ్యులర్గా అటెండ్ అవడం, టెంపుల్ ఉన్న భక్తులతో కలుసుకోవడం, తెలియని విషయాలు తెలుసుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం, ఇన్స్పైర్ అవ్వడం, అట్ ద సేమ్ టైం మన యొక్క జాబ్స్ అన్ని కూడా మన రెస్పాన్సిబిలిటీస్ చేసుకుంటూ వెళ్తే, ఒకనొక టైంలో మనం ఇవన్నీ రిటైర్ అయిన తర్వాత దెన్ అవర్ మైండ్ విల్ ఫోకస్ ఆన్ భక్తి. అదే 60 జీవితాంతం మనం ఎట్లా పడితే అట్లా జీవించేసి నా 60 ఇయర్స్ నాకు మనసు పోయి నిమగ్నం అవ్వాలంటే ఎలా దొరుకుతుంది? ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. ఆఫ్ ఆల్ ది యోగీస్ హు ఆల్వేస్ కెన్ థింక్ అబౌట్ కృష్ణ ఈస్ ద టాప్ మోస్ట్ యోగి అని యోగేశ్వర చెప్తున్నాడు. చాలా మంది ఇక్కడ ఏముందంటే శివ యోగేశ్వర అనుకుంటారు. కృష్ణ ఈజ్ యోగేశ్వర సర్టిఫైడ్ బై సంజయ. సంజయ ఈజ్ స్టూడెంట్ ఆఫ్ వ్యాస, వ్యాసుడు యొక్క స్టూడెంట్. సో వ్యాసుడు అప్రూవ్ చేశాడు అనుకో కృష్ణ ఈజ్ యోగేశ్వర. విల్ ఆల్ ద పాత్స్ లీడ్ ద సేమ్ గోల్? కెన్ ఆల్ ది పాత్స్ లీడ్ ద సేమ్ గోల్? సో జనరల్ గా మన సమాజంలో ఏమంటుందంటే నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు ఎవరైనా పూజించు, నువ్వు ఎలాగైనా పూజించు, నీకు మోక్షం గ్యారంటీ అంటారు. ఇది కూడా పెద్ద మిస్కాన్సెప్షన్ అన్నమాట. మనం ఏది పూజించినా, ఎవరిని పూజించినా, ఎలాగ మనం పూజించినా సరే సేమ్ గోల్ మనం పోలేము. మనం ఎలా పూజిస్తే అక్కడికి వెళ్తాం, ఎవరిని పూజిస్తే అక్కడికి వెళ్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 9వ అధ్యాయ 20వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు, దేవతలను పూజిస్తే దేవత లోకాలకి వెళ్తాం, పితృదేవతలను పూజిస్తే పితృదేవత లోకాలకి వెళ్తాం, భూత ప్రేత గణాలను పూజిస్తే భూత ప్రేత ఉన్న లోకానికి వెళ్తాము, నన్ను పూజిస్తే నా లోకానికి వస్తాం అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. అంటే నేను దేవతలు పూజిస్తే నేను వైకుంఠం పోలేదు, నేను దేవతల లోకాలకు వెళ్తాను. నేను దేవతల లోకాలు భౌతిక ప్రపంచంలో భాగమే, అది డిస్ట్రాయ్ అయిపోతుంది టెంపరీ అని. అలాగే నేను పితృదేవతల్ని, ఫర్ ఎగ్జాంపుల్ మా తాతల్ని, వాళ్ళ మీద ప్రేమతోనో వాళ్ళ మీద అభిమానంతో నేను వాళ్ళని పూజించాను, వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనం ఆ లోకాలకి వెళ్తాము. శుద్ర పూజలు చేస్తారన్నమాట, భూత ప్రేత గణాలను పూజిస్తారు, వాళ్ళు ఆ లోకానికి వెళ్తారు. కృష్ణుడు ఏమంటాడు, నన్ను పూజిస్తే ఆ లోకానికి వెళ్తారు. అంటే ఆల్ పాత్స్ విల్ నాట్ బీట్ ద సేమ్ గోల్. నేను దేవతలను పూజిస్తే నేను వైకుంఠం పోలేను, అని వైకుంఠం పోయిన వాడు మాత్రమే తిరిగి రాడు. దేవతల లోకాలు ఇతర లోకాల మీద మళ్ళీ తిరిగి రావాల్సిందే, మళ్ళీ జన్మ మృత్యు జరావ్యాధులు సైకిల్లో పడాల్సిందే. కాబట్టి ఆల్ పాసిబుల్ నాట్ మీట్ ద సేమ్ గోల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెన్నైకి టికెట్ తీసుకుంటే మనం హైదరాబాద్ ఎలా చదువుతాము, ఇలా నేను మ్యాథమెటిక్స్ తీసుకుంటే నేను డాక్టర్ ఎలా చదువుతాను, లేదా నేను బయాలజీ తీసుకుంటే నేను ఎట్లా ఇంజనీరింగ్ ఎలా వెళ్ళగలను. సమస్య లేదు, విచ్ పాత్ మనం ఏ పాత్ తీసుకుంటామో ఆ పాత్ర ఉన్న గోల్కి వెళ్తాము, కానీ ఏ పాత్ తీసుకున్నా ఆ గోల్లో పోలేము మనం. సో ఇది పెద్ద మిస్కన్సెప్షన్ అన్నమాట చాలా. అందుకనే భగవద్గీత మనకు చాలా క్లారిటీ ఇస్తుంది, చాలా క్లారిటీ ఇస్తుంది భగవద్గీత వల్ల. మనకి ఏం చెప్పాలంటే చాలా కన్ఫ్యూజన్స్, చాలా క్లారిఫికేషన్స్ అవుతాయన్నమాట. బోల్డ్గా డెసిషన్ తీసుకోగలుగుతాం, నిర్మమాటంగా క్లియర్గా ఉంటుంది, థాట్ ప్రాసెస్ చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే మన డెసిషన్సే మన లైఫ్ డిసైడ్ చేస్తాం. సో క్లియర్ డెసిషన్స్ కావాలంటే క్లియర్ నాలెడ్జ్ కావాలి. అండ్ క్లియర్ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది, వెన్ వీ ఫాలో భగవద్గీత అండర్ గురు పరంపరలో. అథెంటిక్ పర్సన్స్, అథెంటిక్ మెసెంజర్స్ ద్వారానే మనకి పర్ఫెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. అదర్వైజ్ మన 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 సొంత ఒపీనియన్లు, మన సొంత అబ్జర్వేషన్స్, మన అభిప్రాయాల్ని, మన ఇష్టాలని మనం ఉద్దేశుకొని మనకి మనమే మాట్లాడేసుకుంటాం అన్నమాట. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇక్కడ మెయిన్ విచిత్రం ఏంటంటే, సపోజ్ మీరు బయాలజీ స్టూడెంట్ అనుకోండి, నేను మ్యాథమెటిక్స్ సంబంధించిన ఏదైనా ఒక ఒక డెఫినేషన్ చెప్పమన్నా అనుకోండి, మీరేం చెప్తారంటే నాకు తెలియదు అని రైట్ వాళ్ళని చెప్పేస్తారు. బికాస్ మీరు ఆ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి మ్యాథమెటిక్స్ సారీ అండి, నాకు మ్యాథమెటిక్స్ నాకు తెలియదు అని నిర్మోహమాటంగా చెప్పేస్తాము. బికాస్ మన ఫీల్డ్ కాదు, మనకి ఇంట్రెస్ట్ లేదు దాని మీద, సో మనం వద్దనేస్తాం కాదు అంటుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, మనం ఎవరు ఎవరి దగ్గర పోయి భగవద్ గురించి చెప్పమని చెప్పామనుకోండి, అతను చెప్పడన్నమాట, నాకు భగవద్ గురించి నాకు తెలియదండి, అసలు చదవలేదు, నేను ఏది పాటించలేదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పడన్నమాట. అతను చెప్పకుండా ఏం చేస్తాడంటే తన అభిప్రాయం చెప్పడం భగవంతుడు అంటే అది, భగవంతుడు అంటే ఇది, భగవంతుడు అంటే ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు, భగవంతుడు అంటే అసలు భగవంతుడే లేడు, ఇష్టం వచ్చిన అభిప్రాయం చెప్పేస్తాడు. అదే భయాది వ్యక్తికి నాకు మన చెప్పడు అలాగే చెప్తాడా, నా అభిప్రాయం ప్రకారం నువ్వు అడిగినట్టు ఇది, నేను నువ్వు అడిగిన దానికి నా సమాధానం ఇది అని ఎవరైనా అసలు అభిప్రాయం మనం చెప్తాం మనం. మనము లేదండి నాకు ఆ సబ్జెక్ట్ మీద నాకు ఐడియా లేదు, నాకు టచ్ లేదు, నేను ఎప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పేస్తాం. అది 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 విచి ఏం విచిత్రం మనకు తెలియదు కానీ మన ఏదో కొన్ని డిబేట్స్ వినేసి లేదా కొన్ని 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 లెక్చర్స్ వినేసి లేదా ఎవరో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే మన వెంటనే దేవుడి గురించి మన ఇష్ట మన ఇష్టం వచ్చింది మనం చెప్పేస్తాము. మనం ఎవరైనా సరే ఆ బుక్స్ అనేది చదివామా? మనం ఎవరైనా సరే ఒక గురువుని అప్రోచ్ అయ్యి సిన్సియర్ గా ఆయన దగ్గర మనం ఏదైనా ఫాలో అయ్యామా? లేదా ఏదైనా సరే దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే మన నిర్మోహం మనం ఏదైనా చేంజ్ చేసుకున్నా, మన జీవితాన్ని ఏదైనా మలుచుకున్నామా? మరి ఇవన్నీ చేయనప్పుడు మనకి ఏంటి డిజర్వ్, ఏంటి మనకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి దేవుడు గురించి ఇది అని చెప్పడానికి? ఈయనే దేవుడు అని చెప్పడానికి మన ఏమైనా క్వాలిఫికేషన్ ఎందుకు మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం అంటే బికాస్ ఇలాంటి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం వల్ల ఆల్ పాస్ లీడ్ ద సేమ్ గోల్. నువ్వు దేని మీద ధ్యానం చేయొచ్చు, నువ్వు ఎలాగైనా జీవించవచ్చు, నువ్వు ఎలాగైనా పూజించవచ్చు, ఎవరు తోచిన వాళ్ళు మాట్లాడడం వల్ల ప్రజలకి దేవుడి మీద నమ్మకం పోతా ఉంది. యాక్చువల్ థాట్ పెట్టడానికి మన ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మొత్తం అస్తవ్యస్తం అయిపోయి మానవ జన్మలో భగవంతుని చేరుకోవాల్సిన మనము కన్ఫ్యూజ్ అయిపోయి అసలు దేవుడే వద్దు, అసలు నాకు నాకు అసలు ఈ అద్దరికే వద్దు అని పారిపోయే పరిస్థితి వెళ్ళిపోయినాం మనం. సో అంటే ఇప్పుడు మనం చూస్తాం డిబేట్స్ కానీ అని చూస్తాం ఎవరెవరో ఏదో ఫీల్డ్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీ అభిప్రాయం ప్రకారం భగవంతుడికి ఏదో చెప్పండి అనుకుంటారు. ఒక పొలిటీషియన్ తీసుకొని వస్తున్నారు, ఒక సామాజికవేత్తని తీసుకొని వస్తున్నారు, లేకపోతే ఒక ఫిలిం సెలబ్రిటీని తీసుకొని వస్తున్నారు. వీళ్ళందరూ తీసుకొని వచ్చేసి మీరు చెప్పండి దేవుడి గురించి, మీరు చెప్పండి మాట్లాడుకుని దేవుడి గురించి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం చేస్తారు దేవుడి గురించి అంటే వాళ్ళు ఏదో గొడవ పడేసుకొని ఎవరు బాగా ఆర్గ్యుమెంట్ చేస్తే అది పాత అయిపోతుందా, అది నిజమైపోతుందా? అంటే మొత్తానికి ఇట్ ఈస్ వెరీ సీరియస్ సబ్జెక్ట్ అన్నమాట. డివోషన్ ఆర్ స్పిరిచువాలిటీ అనేది వెరీ సీరియస్ సబ్జెక్ట్ అనమాట. హ్యూమన్ లైఫ్ కి ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. అండ్ అది పెద్ద జోక్ అయిపోయింది ఇప్పుడు. ఎవరు ఎవరు తోచింది వాళ్ళు, ఎవరు నచ్చింది వాళ్ళు, ఎవరికి అనిపించింది వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయి ఇదే డివోషన్ అని అదే డివోషన్ అని ఎవరికైనా సరే వాట్ ఈస్ వ్యాసాస్ ఒపీనియన్ ఆన్ దిస్, నారద ఒపీనియన్ ఏంటి, ఆదిశంకరాచార్య ఒక ఒపీనియన్ ఏంటి, రామాచార్య యొక్క ఒపీనియన్ ఏంటి, మధ్వాచార్య ఒపీనియన్ ఎవరైనా తీసుకుంటారా? నేను చదివానండి, నేను విన్నానండి, నేను నాకు అనిపించిందండి. మన మన ఉన్న డిఫరెంట్ మోడ్స్ లో మనకి ఏదైనా బాధ అనిపిస్తుంది, ఒక వ్యక్తికి తాగుడు కూడా మంచిది అనిపిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం ప్రతి ఒక్కరు తాగాలి అంటాడు అతను, నాకు తాగడం నచ్చింది అతను. లేదా ఈ సమాజంలో 80-90% తాగుతున్నారు, డస్ ఇట్ మీన్ దట్ తాగుడు అనేది మంచిదని మనం ఫైన్ చేసేయగలుగుతాము? అంటే ఇక్కడ పీపుల్ ఒపీనియన్స్ లేదా కొంతమంది యొక్క లౌడ్ స్పీకింగ్ కెపాసిటీయో అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ డిబేట్స్ లో వాళ్ళకి గెలుస్తారని ఇవన్నీ మనం నిజాలుగా మనం నిర్ధారించుకోకూడదు అనమాట. వాట్ ఈస్ పిక్చర్స్, వాట్ పిక్చర్స్ ఆర్ సేయింగ్ అండ్ వాట్ వీళ్ళందరూ ఆచార్యులు ఏం చెప్తున్నారు, దట్ ఈస్ అది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే అది కన్సిడరేషన్ చెప్పేది ఒక మ్యాటర్. నేచర్ ఆఫ్ ది సోల్, సోల్ యొక్క స్వభావం కనిపిస్తుంటే అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సత్ చిత్ ఆనందం. సత్ అంటే శాశ్వతంగా ఉండాలనే స్వభావం అది మనలో నుంచి ఆత్మలో ఉంది కాబట్టి మనం అనుకుంటాం నాకు చావు రాకూడదు అనుకుంటాం, ఎందుకంటే మనం శాశ్వతంగా ఉండాలనుకుంటాం కాదు. ఎస్, వాస్తవానికి ఆత్మ శాశ్వతంగా ఉంటుంది కానీ బాడీ క్షీణించిపోతుంది. కానీ మనకేంటంటే బాడీ మనం బాడీ అనుకొని బాడీ చచ్చిపోతుంది కాబట్టి మనకేం ఫీల్ చేస్తుంది, నేను కూడా చచ్చిపోతానేమో అని భయంలో ఉంటాం. యాక్చువల్గా మనమైతే చచ్చిపోవాలి, ఎందుకంటే బై అథారిటీ మనం అందరం కూడా శాశ్వత వ్యక్తులు ఉంటుంది. అది నీటి చే, నిప్పు చే, గాలి చే, ఏ ప్రభావితం మెటీరియల్ ఎలిమెంట్స్ ఏది కూడా ఆత్మను ఏమి చేయలేదు. చిత్ కంప్లీట్ నాలెడ్జ్ ఉంది చిత్ సోల్లో, ఊ అమ్మాయి కృష్ణుడు ఎవరు, కృష్ణుడు సంబంధం పూర్తి నాలెడ్జ్ ఉంది, దాని ప్రస్తుతానికి ఆ నాలెడ్జ్ కవర్ అయిపోయి ఉంది. సోల్కి ఫుల్ నాలెడ్జ్ ఉంది అనమాట, అబౌట్ ఎవ్రీథింగ్ నాలెడ్జ్ ఉంది, దాని ప్రస్తుతానికి ఆ నాలెడ్జ్ కవర్ అయ్యి ఉంది అనమాట. లైక్ బల్బ్ ఫుల్ లైట్ ఇవ్వగలుగుతుంది, దాని మీద ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకోండి, దాని మీద ఇంప్యూరిటీస్ ఉంటే ఒరిజినల్ లైట్ బయటికి రాలేదు, అలాగే మన ఒరిజినల్ క్యాపసిటీస్ బయటికి రాలేకపోతుంది. అది ప్రస్తుతానికి అహంకారము ప్లస్ ఈ సిక్స్ ఎనిమిస్ ఉన్నాయి కదా, కామక్రోధ మతమాత్సల్యాలు, వీటి ప్రభావం చేత సోల్ యొక్క ఒరిజినల్ క్వాలిటీస్ బయటికి రాలేకపోతుంది. చిత్ ఒరిజినల్ నాలెడ్జ్ ఉంది, అది మనం చూసే ప్రతి జంతువులో కూడా మనకి ఆ లక్షణాలు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆవు ఒక దూడని ఏలింది అనుకోండి, ఆ దూడకి పర్ఫెక్ట్ గా పాలు ఇచ్చే పొదుగు ఇక్కడే ఉంది, ఆ పాలు ఇచ్చే ఆ పొదుగులో నేను లాక్కోవాలి, నేను పీల్చుకోవాలి అని ఆ నాలెడ్జ్ ఎవరు ఇచ్చారు? దాన్ని నాలెడ్జ్ ఎలా ఎవరు ఇచ్చారు? దానికి ఆ పొదుగు దగ్గరే పాలు ఉంటాయని, అది కూడా నేను సక్ చేయాలి దాన్ని, ఆ సక్ చేయమని చెప్పి నాలెడ్జ్ ఎవరిచ్చారు? నాలెడ్జ్ ఆల్రెడీ ఉంది దానికి. అలాగే పక్షులు వి షేప్ నుండి పోవాలని ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా చిత్ అనేటువంటి స్వభావం ఉంది కాబట్టి నాలెడ్జ్ ఉంది కాబట్టి వెళ్తూ ఉంటుంది. సో అదే ఆనంద థర్డ్ మన స్వభావంలో ఆనంద, ఎస్ మన 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 కాన్స్టిట్యూషనల్ మేకప్ లోనే ఆనందం ఉంది, ఆనందం ఉంది, ఆనందం ఆల్రెడీ ఉంది, కానీ ప్రస్తుతానికి ఆనందం కూడా కవర్ అయ్యి ఉంది, ఈశ్వద్వేషాలతో కవర్ అయ్యింది ఆనందం. వన్స్ ఇది కానీ మనం మనం క్లియర్ చేసుకున్నాం అనుకోండి, సిక్స్ ఎనిమిస్ మనం బయటకు లాగేసామనుకోండి, అత్యంత పరమానందాన్ని మనం ఆస్వాదించవచ్చు అనమాట. ఇంకో పాయింట్ చెప్పదలుతుంది ఏంటంటే, ఆనందం బయట నుంచి అసలు రాదు, బయట నుంచి ఆనందమే కాదు, అసలు ఆల్రెడీ లోపల ఉంది, దాన్ని కొన్ని ఎలిమెంట్స్ దాన్ని ఆకర్షణ, దాని సహజ స్వభావం సత్ చిత్ ఆనందాన్ని బయటికి ఎగ్జాక్ట్ గా బయటికి రాలేకపోతున్నాయి బికాస్ ఆఫ్ కవరింగ్. ఈ కవరింగ్ వల్ల మనం ఎవరిలాగైనా సరే ఎమోషన్స్ ఉన్నాయి, అందుకే ఎమోషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాప్కి వెళ్ళామనుకోండి, మీరు డ్రెస్సెస్ చూస్ చేసుకోమని చెప్పామనుకో, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ చూస్ చేసుకుంటారు, ఒకవేళ సేమ్ వెరైటీ డ్రెస్సెస్ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి, సో అందరము డిఫరెంట్ డిఫరెంట్ కోరుకుంటారు. అలాగే మనం హోటల్కి వెళ్ళామనుకోండి, మనం అందరం డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ ఆర్డర్ చేసుకుంటాం, కానీ ఎమోషన్కి వచ్చేసరికి లైక్ మన భయం ఉంది, చిరాకు ఉంది, కోపం ఉంది, ఇవన్నీ ఎమోషన్సే, దాంట్లో ఆనందం కూడా ఒక ఎమోషన్ అంతే. విచిత్రం ఏంటంటే, ఇన్ని ఎమోషన్స్ ఉన్నప్పుడు మనం ఏమి కోరుకోం? ఆనందం మాత్రమే కావాలనుకుంటాం. ఎందుకని? మనం కోరుకోవచ్చు కదా, నాకు రోజు ఏడుస్తూ ఉంటే బాగుండు, లేకపోతే నాకు రోజు చిరాకు ఉంటే బాగుంటుంది. మన ఎమోషన్స్ కోరుకోము, మనం ఆనందమే కోరుకుంటాము. శివ నుంచి బ్రహ్మదేవుడి వరకు ఇదే కోరుకుంటారు ఆనందం. ఎందుకంటే ఆనందం లోపల సహజత్వంగా లోపల ఉంది, అందుకే అందరం ఆనందమే కోరుకుంటాం, ఇంకేది కోరుకో? ఇది నేచర్ ఆఫ్ ది సోల్ అనమాట. ఇంకా నేచర్ ఆఫ్ ది సోల్ ఇంకోటి ఏంటంటే, ఇట్ వాంట్స్ లవ్, ఇట్ వాంట్ టు సర్వ్. లవ్ అంటే లేదు, అన్మోటివేషనల్ సర్వీస్ అంటే. ఇది సోల్ యొక్క ఒరిజినల్ యాక్టివిటీ. నేను చెప్పాను కదా, నేను ప్రభుత్వ మొన్న అడిగారు ధర్మ అంటే ఏంటి అని, వాట్ ఈస్ సనాతన ధర్మ అంటే. సో సోల్ యొక్క సనాతన ధర్మం ఏంటంటే, ఇట్ వాంట్ ఇట్ వాంట్స్ టు లవ్, ఇట్ వాంట్స్ టు రిసీవ్ లవ్. ప్రేమించాలి, ప్రేమించబడాలి అనేది దాని యొక్క ధర్మం. అలాగే సేవ చేసుకునేది దాని ధర్మం అన్నమాట. అది ఎంత సేవ చేసుకుంటుందో అంత ప్రేమను పొందుతుంది అన్నమాట. ఇన్ఫాక్ట్ మనం అందరం కూడా ఎందుకు కష్టపడుతున్నాము అంటే, మన కష్టపడంలో వచ్చేటువంటి దాంట్లో మన కుటుంబ సభ్యులు సంతోషపడుతున్నారు కాబట్టి వాళ్ళు మనకు ఆ ప్రేమ ఇస్తారు. డే ఎప్పుడైతే మనం సంపాదించడం ఆపేస్తామో ఆటోమేటిక్గా మనకు ఆ లవ్ రాదు. బై డూయింగ్ సర్వీస్ మనకు ఆ లవ్ వస్తుంది. అఫ్ కోర్స్ కృష్ణ అయితే ఎటర్నల్ లవ్ వస్తుంది. ఇది ఆత్మ యొక్క సహజ ధర్మం అనుకుంది. ఇది ఏ ప్రాంతమైనా అంటే, ఏ కులమైనా అంటే, ఏ టైం అయినా అంటే, ద ఒరిజినల్ ధర్మ యాక్టివిటీ ఆఫ్ సోల్ ఇస్ ఇట్ వాంట్స్ టు లవ్, ఇట్ వాంట్ టు రిసీవ్ లవ్, ఇట్ వాంట్ టు గివ్ సర్వీస్ టు ఎనీవన్. అండ్ ముఖ్యంగా ఇట్ వాంట్స్ టు లవ్ గాడ్. యాక్చువల్లీ చెప్పాలంటే, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే, ఇట్ వాంట్స్ టు లవ్ గాడ్ అనమాట, వాంట్ టు సర్వ్ గాడ్. బట్ ఇన్ ది ప్రాసెస్ లో లార్డ్ విల్ ఆల్సో రెసిపిటెడ్ విత్ ద సేమ్ లవ్, అండ్ లార్డ్ ఆల్సో విల్ డూ సర్వీస్ ద డివోటీ. లార్డ్ కూడా భక్తులు సేవ చేస్తుంటారు. లైక్ అర్జునుడికి కృష్ణుడు సేవ చేస్తున్నాడు కురుక్షేత్ర యుద్ధంలో. బికాస్ అర్జునుడు అంతకుముందు నమ్మకంగా సేవ చేశాడు కృష్ణుడికి, అని కృష్ణ సేవ చేస్తున్నాడు అన్నమాట అర్జునుడికి. లైక్ జస్ట్ లైక్ లవ్ ఎక్స్పాన్షన్ చూస్తే, ఆత్మ యొక్క ఎక్స్పాన్షన్ చాలా చిన్న లెవెల్ నుంచి వైడర్ లెవెల్లో కలుగుతుంది. ఎప్పుడు అంటే అతను స్వార్థాన్ని వదిలిపెడితే క్రమంగా ఆ లవ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఫస్ట్ మీ అంటాడు, తర్వాత మీ అండ్ మై ఫ్యామిలీ అంటాడు. ఫస్ట్ మీ కంటే మై ఫ్యామిలీ కొంచెం బెటర్, కొంచెం స్వార్థం తగ్గింది. దానికంటే కూడా మనకు నా కులము, నా కమ్యూనిటీ, దానికంటే ఇంకొంచెం బెటర్. కొంతమందికైనా ఎక్కువ మంది మనం సేవ చేయగలుగుతాం. కొంతమందికి నా దేశం పట్ల వాళ్ళకి విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. కానీ కొంతమందికి మానవత్వం మీద ఇంకా ఎక్కువ సమాజ సేవ, మానవత్వం ఇంకా ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్ అది. అండ్ కొంతమందికి ప్రకృతి అంటే ఇంకా ఇష్టం అన్నమాట. ప్రకృతిని కాపాడాలని, ప్రకృతిని బాగా చూసుకోవాలని, దట్ ఇస్ దేర్ లవ్ ఫర్ దట్ నేచర్. అంటే నేచర్ని లవ్ చేసేవాడు ఆల్మోస్ట్ నేచర్లో ఉండే వాళ్ళందరినీ లవ్ చేస్తాడు. ఫ్యామిలీ లవ్ చేసేవాడు తన ఫ్యామిలీ మాత్రమే లవ్ చేస్తాడు. నేషన్ని లవ్ చేసేవాడు నేషన్లో ఉన్న వాళ్ళందరినీ లవ్ చేస్తాడు, అందరిని తన వాళ్ళుగా ఆలోచిస్తాడు. అలాగే ఆ లవ్ కానీ భగవంతుడి దాకా ఎక్స్పాండ్ అయింది అనుకోండి, ఇదంతా భగవంతుడు చెందింది కాబట్టి, ఇక్కడ ఉన్న ప్రతిదీ భగవంతుడు చెందిన వాళ్ళు కాబట్టి, భగవంతు మీద మనం కానీ ప్రేమగా ఉంటే మనకి అందరి మీద ప్రేమ వచ్చేస్తుంది. సహజంగా మన అందరినీ మనం ప్రేమగా చూసుకుంటాం. ఇప్పటి ఆల్ మనం లవ్ కానీ ఎక్స్పాండ్ అయితే కృష్ణుడు మీద, కృష్ణుడి మీద కానీ మనం కానీ ఎక్స్పాండ్ అయితే దాని మీద. అందుకే మన రామ ధర్మంలో వసుదైక కుటుంబం అన్నారు. అంటే ఈ కుటుంబం, ఈ జగత్తు చాలా పెద్దది, బట్ ఇదంతా కూడా నా కుటుంబం అనే ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మనం అందరం కూడా ఒక్కడే ఫాదర్ నుంచి వచ్చాము అనేటువంటి నమ్మకంలో కానీ అందరూ కానీ ఉండగలిగితే మనం అందరం ఒకే ఫ్యామిలీ అనే ఫీలింగ్ వస్తుంది. అందుకనే మన ప్రేమ భగవంతుడి దాకా ఎక్స్పాండ్ అయ్యిందంటే, దెన్ ఆ భగవంతుడి యొక్క శక్తులు చూసినట్టు అనే అన్ని అంశాలు మనం ప్రేమిస్తాం. ఉదాహరణకి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అనుకోండి, ఆ అమ్మాయి వదిలేసినటువంటి చాక్లెట్ పేపర్ కూడా నేను పెట్టుకో పెట్టుకుంటాను అనమాట, అంత ప్రేమ నాకు. బికాస్ ఐ లవ్ దట్ పర్సన్. ఆ పర్సన్ యొక్క అన్ని అంశాలు నేను లవ్ చేస్తాను అనమాట ఆటోమేటిక్ గా. ఆ అమ్మాయి పెంచుకునే కుక్క ఇష్టమే, వదిలేసిన చెప్పులు ఇష్టమే, వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టమే, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఇష్టమే మాకు. బికాస్ నేను ఆ పర్సన్ లవ్ చేయడం వల్ల ఆ లవ్ ఆ పర్సన్ యొక్క అన్ని అంశాలు నాకు ఆటోమేటిక్ నచ్చుతాయి. అలాగే మీ మై ఫ్యామిలీ, సొసైటీ, నేషన్ అని కానీ అట్లా అనుకుంటే కనుక వాళ్ళు అంతవరకు పరిమితం అయ్యి మిగతా వాళ్ళు వదిలేస్తారు. ఉదాహరణకి మానవత్వం మీద దృష్టి పెట్టాడు, మానవత్వాన్ని కాపాడాలని. వాళ్ళందరూ జంతులు పరిస్థితి ఏంటి? జంతువులు కూడా జీవులే కదా, వాటికి కూడా మన ప్రేమ ఇవ్వాలి కదా. నా నేషన్ అనుకుంటాను అనే స్వార్థంతో నా నేషన్ చేసేది ఉందో, మరి ఇతర దేశాల్లో కూడా వాళ్ళు కూడా ప్రేమ ఉంటాయి కదా, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా. మరి వాళ్ళని మనం కానీ నా దేశం కాదు వీళ్ళు, నా దేశంలో నా నీళ్లు నా నా ఫుడ్ నేనే పెట్టుకుంటాను, మీతో ఎక్కడ పనులు అయితే దానికి ఎక్కడ వరకు నిజంగా ప్రేమ ఉన్న కదా. అంటే అక్కడ ఎక్కడో మనకు మోటివేషన్ ఉంది, ఎక్కడో స్వార్థం ఉంది. కానీ ఇదే లో కానీ ఎక్స్పాండ్ అయిందనుకోండి, గాడ్కి కృష్ణుడికి కానీ ఎక్స్పాండ్ అయిందనుకోండి, అది కృష్ణ కదా కదా, ఇక్కడ ఉన్నవన్నీ కూడా నా యొక్క అంశాలు అంటాడు, ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా నా శక్తి కోసం ముడిపడి ఉంది అంటాడు. కాబట్టి ఆయన ప్రతిదీ కూడా ఇక్కడ మనకి ప్రేమగాను చాలా బాధ్యతగా తీసుకుంటాం, ప్రతి ఒక్కరిని మన కుటుంబంలాగా చూసుకోగలం. అందుకనే మనం చూస్తే ఆచార్యులు, బికాస్ దే లవ్ గాడ్ సో మచ్, వాళ్ళు అందరికీ జ్ఞానం పంచారు అన్నమాట. వాళ్ళు భగవంతుని ప్రేమించారు కనుకనే భగవంతుడు అంశాలైనటువంటి మన అందరినీ కూడా ఉద్ధరించాలని వాళ్ళ జీవితాలు పనంగా పెట్టారు. వాళ్ళు అనుకోవాలా, మా కుటుంబం వరకు నాకు ఎంతో నాలెడ్జ్ ఉంది కదా, భగవంతు సంబంధించి నాకు మార్గం కూడా తెలుసు, నా కుటుంబం వరకు నేను వెళ్ళిపోతాము, లేకపోతే నా కులం వారి వరకు నేను వెళ్ళిపోతాము, లేదా నా ప్రాంతం వెళ్ళిపోయిన వాళ్ళు ఆలోచిస్తున్నా. భగవద్భక్తుడు ఎప్పుడు కూడా ఏమాలోచిస్తాడు అని అంటే, అందరినీ కృష్ణుడి అంశాలైన అందరినీ అందరికీ ఉద్ధరించాలని అనుకుంటాడు. నో మ్యాటర్ మనం ఆ వ్యక్తికి మనం మేలు చేసే ట్రీట్ చేసినా తను అవన్నీ ఎంచుకోకుండా అందరికి మేలు చేస్తాడు. ఉదాహరణకి ప్రహ్లాద్ మహారాజు తన యొక్క ప్రార్థనలో కృష్ణుడికి ఏం చెప్పాడంటే, కృష్ణ ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు అర్థమైపోయింది, ఇక్కడ ఉన్న జనాలు ఎవరు కూడా తిరిగి నేను రావాలని అనుకోవట్లేదు, వాళ్ళు మూర్ఖులయ్యి ఇంకా కోరికల మీద ఇంకా కోరికల మీద కోరికల మీద కోరికల మీద ఇంకా వాళ్ళు ఇక్కడే అనుభవించాలనుకుంటున్నారు, నాకు తెలిసి వీళ్ళెవరు కూడా నిజంగా బయటపడాలనే ఉద్దేశంలో వీళ్ళు లేరు, ఇక్కడే ఉంటూ వాళ్ళు ఎన్ని పాపాలు చేసుకుంటారో ఏంటి నాకైతే అర్థం కావట్లేదు, నాకు మాత్రం ఒక అవకాశం కనిపిస్తే నాకు ఒక కోరిక ఉంది, ఏంటి ఆ కోరిక అంటే, దయచేసి వాళ్ళ పాపాలు మొత్తం నేను తీసుకుంటాను, దయచేసి వాళ్ళ వైకుంఠం తీసుకెళ్ళిపోయాను అన్నారు. అంటే అంత కంపాషన్ అంత కరుణ ఎవరికి వస్తుంది, అది ఒక డివోటీకి అయితేనే వస్తుంది, ఒక భక్తుడికి మాత్రమే అవకాశం ఉంది. శ్రీల ప్రభుపాదులు వారు ఇస్కాన్ ఆచార్య ఫౌండర్, 70 సంవత్సరాల వయసులో తను బృందావనంలో రాధా దామోదర్ అనే మందిరంలో తను హ్యాపీగా కృష్ణుడిని నిరంతరం తలుచుకుంటూ తను అక్కడ ఉన్నాడు. అతను తలుచుకోగానే ఉండుంటే తను ఒక్కడే బ్యాక్ టు గాడ్ హెడ్ భగవంతుని చెప్ప వెళ్ళిపోయి ఉండేవాడు తన సాధనతో తన భక్తితో. కానీ 70 ఇయర్స్ ఓల్డ్ లో ఈ నాలెడ్జ్ నా దగ్గరే పెట్టుకుంటే నేను మాత్రం ఉద్ధరించబడితే దీనివల్ల కృష్ణుడు ఏమైనా తృప్తిపోతాడా? లేదు. ఇప్పుడున్న జనాలందరికీ కానీ ఇది కానీ అందితే, ఈ నాలెడ్జ్ కానీ అందితే ఇది ఖచ్చితంగా కృష్ణుడికి దగ్గరయ్యి కృష్ణుడి పూజ కృష్ణుడి యొక్క సాధన నిమగ్నమై వీళ్ళందరూ వైకుంఠం వెళ్ళగలుగుతారు అనేటువంటి భావంలో ప్రభుపాదులు వారు ది ఇయర్ ఆఫ్ ఏజ్ ఆఫ్ 70, దయచేసి 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే ఒకసారి ఆలోచించండి, వాట్ వుడ్ బి ద స్టేట్ ఆఫ్ మెంటల్ స్టేట్ ఏంటి, ఫిజికల్ స్టేట్ ఏంటి అంత ఆలోచించి మన కనీసం 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఉన్న ప్లేస్ నుంచి మనం పక్కకి వెళ్ళడం కూడా మన వల్ల కాదు. అలాంటి 12 టైమ్స్ హోల్డ్ వరల్డ్ అయిన తిరిగి కొన్ని థౌజండ్స్ ఆఫ్ లెటర్స్, థౌజండ్స్ ఆఫ్ లెక్చర్స్, 108 టెంపుల్స్, 80 బుక్స్, స్కూల్స్, ఫార్మ్ కమ్యూనిటీస్, ది ఏజ్ ఆఫ్ 70 ప్లస్, ఇంతమందికి మనం రీచ్ అవ్వాలి, ఇంతమందికి మనం కృష్ణ అందించాలి అనేటువంటి ఆ కంపాషన్ ఎలా వస్తుందంటే, తను దేవుడు బహుని యొక్క భక్తులు కావచ్చు, అతను ఎక్స్పాండ్ చేసుకోగలరు తన ఫ్యామిలీని, కృష్ణుడి అంశాలు కృష్ణుడిలు అన్నీ కూడా మనం ఆదరించాలి అనే భావన. అల్టిమేట్ గా ఫిష్ సహజ తత్వం ఏంటి, వాటర్ లో ఉండడం. దాన్ని బయటికి తీసేసాం అనుకోండి, ఎన్ని ఏం ప్రొవైడ్ చేసాక గిలగా కొట్టుకుంటుంది, చచ్చిపోతుంది. అలాగే ఆత్మకి శిష్య సంబంధంలో తీసుకెళ్తే చాలు, సహజంగా ఆత్మ సంతోషపడుతుంది, ఆనందంగా తృప్తిగా ఉంటుంది. శిష్య సంబంధం కట్ చేసి ఎంటెక్ చేసుకొని అవి చేసుకొని ఇంజనీరింగ్ చేసుకొని తద్వారా మన ఫెసిలిటీస్ పెంచుకోవడం వల్ల ఎట్లాగైతే మనం చేపకి మన కేకులు బిస్కెట్లు ఐస్ క్రీమ్లు ఎన్నిచ్చినా సరే చచ్చిపోతుందో, ఆత్మకి కృష్ణ సంబంధం కానీ లేకపోతే ఖచ్చితంగా అవి ఎన్ని యాక్టివిటీస్ చేసినా కూడా ఇక్కడ అది ఫ్రస్ట్రేట్ అయిపోతుంది మనం ఒకరోజు. కాబట్టి యోగా అంటే నేను చెప్పుకున్నట్టుగానే కృష్ణుడు ఆదేశాలు పాటించడం యోగా. లైక్ నేను చెప్పుకున్నట్టుగా ఒక సోల్జర్ కానీ దేశం చెప్పేట నడుచుకుంటే ఈజ్ ఇన్ యోగా విత్ ది గవర్నమెంట్, బికాస్ గవర్నమెంట్ చెప్పేట చంపాడు అతనికి ఏ కర్మ అంటది. అదే అతను ఇంటికి వచ్చి తన సొంత అభిప్రాయాల మీద తన కానీ చంపాడు అనుకోండి, మనిషిని లేదా ఇబ్బంది కలిగించాడు అనుకోండి, మనకి శిక్ష పడుతుంది. అంటే ఎవరైతే కృష్ణ ఆదేశాలు పాటించుకుంటా ఉంటారో వాళ్ళ సొంత కార్యక్రమం తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడతారు. లైక్ ఇఫ్ యూఆర్ మనం కానీ చెట్టు మీద కాపాడుకున్నాం అనుకోండి, మన ప్రతి కొమ్మకి ప్రతి రెమ్మకి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, మూలానికి నీళ్లు పోతే చాలా. అలాగే కృష్ణుడికి ఒక్కటి మనం పూజించగలిగితే, కృష్ణుడి యొక్క నామం తెలుసుకోగలిగితే మనం అందరికీ అందరు దేవతలకి, ఎందుకంటే మిగతా అందరు కూడా ఆయనలో వచ్చిన బ్రాంచెస్ అన్నమాట, అందుకే ఆయనలో వచ్చినటువంటి అంశాలే అందరు కూడా కృష్ణుడు వచ్చారు కాబట్టి జస్ట్ బై వాటరింగ్ ద రూట్ వేర్లకు నీళ్ళు పోసే మొత్తం ఎట్లాగైతే చెట్టు అంత ఆరోగ్యకరంగా ఉంటుందో, అలాగే ఇక్కడ కృష్ణుడు కానీ పూజించగలిగితే అందరిని పూజించినట్టే. కానీ దేవతలు పూజిస్తే కృష్ణుని పూజించినట్టు కాదు, బికాస్ దేవతల నుంచి కృష్ణుడు రాలేదు. కృష్ణ ఇస్ ద రూట్ అనమాట, అందరికి ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ఆల్ ది అవతారాస్ అండ్ ఆల్ ది దేవతాస్. సో హౌ టు అక్వైర్ లవ్ ఫర్ కృష్ణ బై సాధన, లోపల నుంచి మనం బయటికి తీసేయగలగాలి. లోపల నుంచి అలిసిన వర్గాలు తీసేసామనుకోండి, ఆటోమేటిక్ అవర్ లవ్ ఫర్ కృష్ణ ఇస్ ఎటర్నలీ దేర్ అనమాట. శాశ్వతంగా నాకు లవ్ ప్రస్తుతానికి ఆ లవ్ కప్పబడి వేయగలుగుతుంది. సో భక్తి ఏం చేస్తుంది అంటే ఈ అనర్థాలు తీసేస్తుంది. అది కామ క్రోధ మదమాశయాలు కృష్ణుడి మీద భక్తి ఇది తీసేయగలుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇవి ఉండడం వల్లనే మనం కృష్ణుడు ప్రేమించలేకపోతున్నాము, కృష్ణుడి దేవుడిని ఒప్పుకోలేకపోతున్నాం, బికాస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. కానీ భక్తి సాధన కానీ చేస్తే ఇవన్నీ మనం తీసేసి మనం ఎలా విధంగా మన ప్రేమ కృష్ణ ప్రేమ శాశ్వతంగా అది మళ్ళీ మనం రీఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి ఫైనల్గా మనం ఏం చేయాలి ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జబ్బు ఉంది. ఏంటి ఆ జబ్బు అంటే నన్ను కామక్రోధ మతమాసాలను పీడిస్తున్నాయి. రెండు, జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి ఇవి నన్ను పీడిస్తూ ఉన్నాయి. సో ఐఆమ్ సిక్. ఎస్, డెఫినెట్గా నేను హ్యాపీగా లేను, నా న్యాచురల్గా నేను ఆనందంగా లేను. సో దట్ మీన్స్ వీఆర్ వెరీ సిక్. మన సిక్ అయితే నెక్స్ట్ ఏం చేయాలి? మనం హాస్పిటల్కి వెళ్ళాలి, రైట్ హాస్పిటల్ని అప్రోచ్ అవ్వాలి. సో రైట్ హాస్పిటల్ని అప్రోచ్ అయ్యి అక్కడ రైట్ స్పెషలిస్ట్ని అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు మనం రైట్ డాక్టర్ని మనం అప్రోచ్ అవుతామో, అతను కొన్ని విషయాలు మానేసేయండి అంటే కొన్ని అంశాలు తీసుకోవద్దు, కొన్ని పదార్థాలు తీసుకోవద్దు, కొన్ని యాక్టివిటీస్ చేయొద్దని చెప్పవచ్చు. నెగిటివ్ థింగ్స్ అవాయిడ్ నెగిటివ్ థింగ్స్ అంటారు. అండ్ అప్లై పాజిటివ్ ట్రీట్మెంట్, ఎస్ ఈ మందులు వేసుకోండి, ఈ ఆహారాలు తీసుకోండి అంటారు. సో ఆ డాక్టర్ ఎలా చెప్పాడు? వెళ్ళి మనం టెస్టులు చేసిన తర్వాత చూసి మన జబ్బుకి ఏదైతే మెయిన్ అవసరమో వాటి ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు అనమాట. సో ఈ థింగ్స్ చేయొద్దు, ఈ థింగ్స్ చేయండి అని చెప్పించాడు అనమాట. సో ఎస్, మై ఐఎమ్ సిక్, ఐ నీడ్ హెల్ప్. ఏంటి ఆ సిక్నెస్? 4 problems and 3 miseries. ఇది నా సిక్నెస్ అనమాట. ఏంటి? బర్త్ డెత్ ఓల్డ్ ఏజ్ డిసీజ్ అండ్ ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైనిక క్లేశాలు. ఇది నా సిక్నెస్, ఇది మెయిన్ ప్రాబ్లం. అనంత పడాలంటే రోగం వచ్చేస్తుంది, లేదా తర్వాత ఏమైనా అనుభవించాలనుకుంటే ముసలితనం వచ్చి నేను ఏమనుభవించలేకపోతున్నాను. కొన్ని ఇవన్నీ ఏం చేస్తున్నాను, ఇవన్నీ నేను నా దగ్గర పెట్టుకోవాలనుకుంటే సాగు వచ్చేస్తుంది. కొన్ని ఈ మధ్య ఏమైనా బాగున్నానంటే మళ్ళీ కరోనాలు, ప్రకృతి వైపరీత్యాలు, హెవీ రెయిన్స్, డ్రాట్స్ నన్ను ఇబ్బంది పెట్టేస్తాను. ఇది నా మెయిన్ ప్రాబ్లం. నాకు ఇవేమీ వద్దు, నేను తెలిసినే భయపడాలనుకుంటున్నాను. ఐ వాంట్ కమ్ అవుట్, నాకు సొల్యూషన్ కావాలి. వీటిలో నేను ఎల్లకాలం నేను ఉండకూడదు, వీటిలో నేను అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాను, బయటపడాలి. ఏంటి అప్రోచ్ ది రైట్ హాస్పిటల్. రైట్ హాస్పిటల్ ఏంటి అని అంటే ఇక్కడ, సో ఇట్ ఈస్ టెంపుల్. యాక్చువల్గా టెంపుల్ ఇది స్పిరిచువల్ హాస్పిటల్ ఉన్నాయి. మరి చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలు మన టెంపుల్స్ వెళ్తూ ఉన్నాం, కానీ మళ్ళీ భయాలు పోలేదు, మళ్ళీ ప్రశాంతత రాలేదు, మళ్ళీ సుఖం రాలేదు. దట్ మీన్స్ నేను టెంపుల్కి వెళ్తున్నాను, బట్ ఈజ్ ఇట్ ద రైట్ హాస్పిటల్, ఈజ్ ఇట్ ద రైట్ టెంపుల్? రైట్ హాస్పిటల్ అదేనా? రైట్ హాస్పిటల్ అంటే ఏంటంటే, రైట్ టెంపుల్ అంటే ఏంటంటే, అక్కడ 3 థింగ్స్ కంపల్సరీగా జరగాలి. ఒకటి భగవద్గీత కీర్తనలు జరగాలి అక్కడ, రెండు భగవద్ గురించి కథలని ఎవరో ఒకరు చెప్పే వాళ్ళు ఉండాలి, మూడు ప్రసాదం పంచాలి. ఏ టెంపుల్లో అయితే ఈ మూడు యాక్టివిటీస్ ఉంటాయో ఆ టెంపుల్ దగ్గర మనం కానీ వెళ్ళామనుకోండి, డెఫినెట్ గా మనలో ఉన్నటువంటి అనేక సమస్యలకు మనకు పరిష్కారం దొరుకుతుంది. మీరు కళ్ళు మూసుకొని చెప్పండి, ఆలోచించుకోండి, కీర్తన, కథ అండ్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఎవ్రీడే. ఏ టెంపుల్ అయితే ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాయో, దట్ ఈస్ ది హాస్పిటల్ విచ్ వేర్ వీ హ్యావ్ టు గో, స్పిరిచువల్ హాస్పిటల్స్. నాకు తెలిసినంత వరకు ఇస్కాన్ టెంపుల్స్ తప్ప మిగతా ఏ టెంపుల్స్ లోనూ మనకి ఎడ్యుకేషనే లేదు అసలు, స్పిరిచువల్ ఎడ్యుకేషనే లేదు అసలు. ఒకరి స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నట్టు ఉన్నా కూడా దట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు కృష్ణ అనమాట, నాట్ కనెక్టెడ్ టు గాడ్. అదే కొన్ని పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు అనుకుంటాయి, పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు స్పిరిచువాలిటీ నుండి ఒకటి కాదనమాట. ఆత్మ గురించి మాట్లాడితే ఆత్మ యొక్క అసలైనటువంటి సహజతత్వాన్ని గురించి మాట్లాడి ఆ ఆత్మకు మనం ఏం చేయాలి అనేది ఆలోచించేదానే రియల్ హాస్పిటల్. ఒకప్పుడు మన టెంపుల్స్ అన్నీ కూడా యాక్చువల్గా అవి హాస్పిటల్స్, అట్ ద సేమ్ టైం దే ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా. ఎడ్యుకేట్ చేస్తాయి, మన బాధని కూడా తగ్గిస్తాయి. అందుకే పేరు ఏమైనా హిందీలో దానికి మందిరం అంటారు, మనసుని ధీరం చేస్తుంది, స్థిరం చేస్తుంది. మనసు వల్ల కదా అన్ని ప్రాబ్లమ్స్, అన్ని మనసుని స్థిరం చేస్తుంది అనమాట. అది దాని పేరు మందిరం అని. సో ఒకప్పుడు ఆ కల్చర్ ఉండేదనమాట, ఎవ్రీ టెంపుల్లో హరికథ, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్, దర్శనము, కీర్తనం జరిగేటివి అనమాట. అందుకనే ఓల్డెన్ డేస్ చూస్తే కనుక దే వర్ హ్యాపీ విత్ ది టెంపుల్స్ అనమాట, దేవర్ ఆల్వేస్ లివ్ హ్యాపీ లైఫ్ అనమాట. మనల్ని కంఫర్ట్స్, మనల్ని ఆపర్చునిటీస్ మనకు లేవు. మన అంత సఫిస్టికేటెడ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏం వాళ్ళ దగ్గర లేవు, అయినా కూడా దే ఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ దే అనమాట, వెరీ పీస్ఫుల్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ మందిరంలో కనెక్షన్ అయ్యి ఉందన్నమాట. అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా కూడా మందిరంలో వచ్చేటువంటి డిఫరెంట్ రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం వచ్చేటువంటి ఆ క్యారెక్టర్ నుంచి వాళ్ళు నేర్చుకునే వాళ్ళు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, మనోజన్మకు ఉద్దేశం వచ్చి మన వైకుంఠం వెళ్ళిపోవాలని. సింపుల్ అంటే నార్మల్ బేసిక్ లేమెనకు కూడా ఈ నాలెడ్జ్ ఉండేది అనమాట గతంలో. ఇవాళ మనం ఎంటెక్ పిషన్ చేసినా కూడా వి డోంట్ నో వాట్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, బికాస్ వీఆర్ నాట్ అప్రోచింగ్ ద రైట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, రైట్ హాస్పిటల్. సో గాడ్ సెంటర్ అవ్వాలన్నమాట. టెంపుల్ మన టెంపుల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన హౌస్ టెంపుల్ కింద చేసుకోవచ్చు. సో మరి ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ డివోటీస్ వాళ్ళ హౌస్ లోనే చిన్న చిన్న విగ్రహాలు బీటీసి అప్పట్ చెప్పుకొని ఈ విధంగా వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ప్రోగ్రామ్ చేసుకొని హ్యాపీగా భగవద్గీత పాటలు తెచ్చుకొని అండ్ ఎంతో హ్యాపీగా గడుపుతున్నారు అన్నమాట. వీళ్ళందరూ కూడా మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు, వీళ్ళు బిజినెస్ చేసుకుంటారు, అన్ని రకాలు చేసుకుంటారు, బట్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ డే కుటుంబం అంతా కూర్చొని ఇది చేస్తుంది అనమాట. గాడ్ షుడ్ ద సెంటర్ ఆఫ్ అవర్ హౌస్ అనమాట, గాడ్ సెంటర్ ఉన్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ గాడ్ సెంటర్ అవడం కంటే ఇప్పుడు తీడు సెంటర్ అయిపోయింది, ఫ్యామిలీ అంతా గాడ్ అవుతుంది అనమాట. టీవీ దగ్గర కూర్చోవడానికి ఒకప్పుడు గాడ్ మధ్యలో కూర్చున్నారు, గాడ్ మధ్యలో కూర్చున్నారు. ఓకే, అప్పుడు ఇది రైట్ హాస్పిటల్, నా రైట్ డాక్టర్ అనమాట, రైట్ స్పెషలిస్ట్. సో జస్ట్ యూనిఫామ్ వేసుకున్నంత మాత్రం, స్టెతోస్కోప్ పెట్టినంత మాత్రం డస్ నాట్ మేక్ హిమ్ ఏ డాక్టర్. ఏ డాక్టర్ ఈజ్ ద వన్ హూ ఇస్ క్వాలిఫైడ్ ఫ్రమ్ ఆథరైజ్డ్ యూనివర్సిటీ. అలాగే గురువు అంత మాత్రం, సో రైట్ డాక్టర్ అంటే రైట్ గురుని అప్రోచ్ అవ్వాలి. ఆ రైట్ గురు యొక్క క్వాలిఫికేషన్ తెలుసుకోవాలి. వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్? సో ఇక్కడ శ్రీల ప్రభుపాదు భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదు వారు ఈజ్ ఎ గురు ఫ్రమ్ హిస్టరీ ఫ్రమ్ ఎ పరంపర. పరంపర అంటే ఏంటి? ఇతను ఇంకో గురువు దగ్గర నేర్చుకుంటాడు. ఆ గురువు ఇతను ఉన్న క్వాలిటీస్ ఇతను అతను చూశాడు. ఇతను ఎస్ ఈజ్ లైఫ్ నౌ కంప్లీట్ డెడికేట్ టు కృష్ణ అండ్ దెన్ హీఈస్ మేడ్ యాస్ ద గురు. నెక్స్ట్ లైక్ మనం డాక్టర్ అవ్వాలనుకోండి, ఇంకో డాక్టర్ దగ్గర మనం నేర్చుకోవాలి కదా. ఆ డాక్టర్ ఇంకొక ఇన్స్టిట్యూట్ లో ఇంకో డాక్టర్ దగ్గర నేర్చుకుంటాడు. అంతే కదా, ఎవరైనా ఇంట్లో కూర్చొని నేను మెడికల్ ఎగ్జామ్స్ నాకు నేనే చదువుకుంటాను, నాకు నేనే పరీక్షలు పెట్టుకుంటాను, నాకు నేనే ఎవాల్యుయేషన్ చేసుకొని నేను డాక్టర్ అయిపోయానని మనకి మనం సర్టిఫికేట్ తీసుకుని మనమే క్రియేట్ చేసేసుకున్నాం డాక్టర్ అయిపోగలము. మనం పైన స్కోప్ అని వేసుకున్నా కూడా అలాగే ఇక్కడ ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు అనమాట. కేవలం పైన కొన్ని నామాలు పెట్టుకొని అర్థమో లేదా నిలువో కాషాయం వేసేసుకొని రెండు మంచి మంచి సంస్కృత పదాలు వాడి గొప్ప గొప్ప మంచి రచించే విధంగా మంచి మంచి కథలు చెప్తుంటే మనం ఇమ్మీడియట్ గా మనం వచ్చేసి వాళ్ళకి ఇన్ని సరెండర్ అయిపోతాం అనమాట. ఎక్స్టర్నల్ థింగ్స్ డస్ నాట్ డిసైడ్ అనమాట అతను గురువా కాదని. ఫస్ట్ పాయింట్ వాట్ ఈస్ హిస్ పరంపర, ఎందుకంటే పద్మ పురాణం ప్రకారం నాలుగు పరంపరలు ఉన్నాయన్నమాట. ఒకటి ఒక పరంపర ఏమో బ్రహ్మ వచ్చింది, రెండో పరంపర లక్ష్మి నుంచి వచ్చింది, మూడో పరంపర శివుడి నుంచి వచ్చింది, నాలుగో పరంపర బ్రహ్మ కుమారు నుంచి వచ్చింది అనమాట. నాలుగు పరంపరలు ఉన్నాయి. ఈ నాలుగు పరంపరలో ఇస్కాన్ ఫాలో అయ్యేది బ్రహ్మ మద్మ గౌడీయ పరంపర, టీవీడి వాళ్ళు ఫాలో అయ్యేది లక్ష్మీ సంప్రదాయం, శ్రీ సంప్రదాయం అనమాట. యాజ్ రామానుచార్య మధ్యలో వచ్చిన గ్రేట్ డివోటీ ఆచార్య. ఇంకొక వచ్చేసి శివుడు గురువుగా ఉన్నాడు, శివుడి నుంచి విష్ణు స్వామి అనేటువంటి ఆ వ్యక్తి గురువుగా ఆచార్యుడిగా ఉండి ఈ డివోషన్ని ఈ పరంపర కొనసాగించాడు. బ్రహ్మ కుమారులు సనక సనాతన సుందర సనక కుమారులు వీళ్ళు గురువుగా ఉండి నింబకాచార్య అనేటువంటి ఒక ఆచార్యుడి ద్వారా ఒక పరంపర వెళ్తుంది. మనం నిజంగా భగవద్గీత లేదా స్క్రిప్చర్స్ ని ఉన్నదంతా మనం తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఎక్కడ మోసపోకుండా ది ఎసెన్స్ తెలుసుకోవాలంటే మాత్రం ఈ పరంపరలో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కృష్ణ కూడా ఏముంటుందంటే భగవద్గీత 4.2 and 4.34 4.2 ఏమంటాడు, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షి యోగీధులు సకాలే నేహ మహత యోగ ప్రశ్న పరంతప. సో ఏమంటాడు, ఏవం పరంపరా ప్రాప్తం, ఈ జ్ఞానాన్ని ఒక పరంపరలోనే మనం నేర్చుకోవాలి. ఎందుకంటే రాజస్సులు కూడా పూర్వంలో గురు పరంపరలోనే నేర్చుకున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ యోగము వేరే వేరే వ్యాఖ్యానాల వల్ల ప్రస్తుతం భ్రష్టు పట్టిపోయి ఉంది అని అంటాడు అనమాట. బట్ తెలుసుకోవడం కూడా పరంపరలో నేర్చుకోవాలి. నేను మార్కెట్ తీసుకున్నాను, నేను చదివేశాను, నాకు అర్థమైపోయింది, కాబట్టి నేను గురువుని అంటే అది గురువు. ఎట్లాగైతే నేనే చదువుకున్నాను, నేనే ఎగ్జామ్ రాశాను, నేను డాక్టర్ని అంటే అది ఎట్లా కుదరదు, ఇది కూడా అదే అనమాట. సో అన్ని కృష్ణ ఇట్లా పరంపర పోయింది కాబట్టి అర్జున నేను మళ్ళీ అదే జ్ఞానం చెప్తున్నాను, ఈ భగవద్గీత నేను మళ్ళీ అదే జ్ఞానం మళ్ళీ తీసుకున్నాను, ఎందుకంటే నువ్వు నా భక్తుడు కాబట్టి నా యొక్క మిత్రుడు కాబట్టి. అంటే భగవద్గీత మనం తెలుసుకోవాలన్నా కూడా మనం తెలుసుకోవాలనుకుంటే మన రియల్ నాలెడ్జ్ మనం ఎక్కాలి అంటే యూ షుడ్ బికమ్ డివోటీ ఆఫ్ కృష్ణ. డివోటీ ఆఫ్ కృష్ణకే భగవద్గీత యాజిటీస్ ఎక్కుతుంది అన్నమాట, లక్ష్మీ ఎక్కుతుంది. అదే ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక గురువు దగ్గర మనం మోసపోయాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పిరిచువాలిటీని వదిలేస్తాం అనమాట, ఇతను మోసం ఇతను ఇతను నన్ను మోసం చేశాడు కాబట్టి అసలు ఆధ్యాత్మిక మార్గమే తప్పు, అసలు డివోషన్నే తప్పు, అసలు రిలీజనే తప్పు అనేది పొరపాటు, మూర్ఖత్వం. ఆ గురువు తప్పు చేస్తే ఆ గురువు చెడ్డవాడు అయితే లేదా మనకి చెడు వైపు తీసుకెళ్ళలేదు. నేను అప్రోచ్ ఏ బెటర్ పర్సన్, ఎందుకంటే అల్టిమేట్ గా ఈ జన్మమృతి జరగాలని బయటపడాలంటే వీ హ్యావ్ టు అప్రోచ్ ఏ గురు, గురు పరంపర. జస్ట్ లైక్ ఒక డాక్టర్ ద్వారా మనం మోసపోయాము అప్పుడు మనం చెప్తాం ఇంకా నేను ఏ డాక్టర్ దగ్గర పోను నాకు అవసరం లేదు నేను ఎట్లే ఉంటాను అంటామా? వీ అప్రోచ్ ఇంకా లైట్ క్వాలిఫైడ్ డాక్టర్ అప్రోచ్ అయ్యి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాం. అలాగే కూడా ఇప్పుడు ఒక గురువు ఏదో మనం మోసపోవడము లేకపోతే మనం సరిగ్గా ఎంచుకోలేకపోవడం ఒకరు మోసం చేయడం వల్ల వెంటనే హిందూయిజము లేకపోతే రిలీజియన్ రిలీజియస్ అంతా అంటే అందరూ మోసం చేస్తారు దీనికి నమ్మకం లేదు అని వెంటనే ఈ స్టేట్మెంట్కి వెళ్ళిపోతాం అనమాట. డాక్టర్ తప్పు చేస్తే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం సరి చేసుకుంటున్నాం కదా, అట్లా ఇది కూడా అంతే. ఒకరు సరిగ్గా లేదని అందరూ అట్లా అవ్వరు, అందరూ అలా అలా ఉండరు అనమాట. కాబట్టి మనం వి హ్యావ్ టు గురువు యొక్క క్వాలిటీస్ ఉన్నాయన్నమాట భగవద్గీతలో కూడా, ఎవరిని గురువు అనాలని లేదా నాలుగు శ్లోకాలు గడగడ కొట్టేసేస్తే లేకపోతే బ్రహ్మాండం కథలు మాట్లాడితే బ్రహ్మాండం నచ్చినట్టుగా ఆయన శ్లోకాలు చెప్తే అది గురువు అవ్వదు, గురువు అవ్వరు అనమాట. అట్లాంటి గురువు క్వాలిటీస్ ఉన్నాయన్నమాట, అది మనం అబ్జర్వ్ చేయాలి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అనమాట, ఇట్స్ అవర్ రైట్ అనమాట టు అప్రోచ్ ఎ రైట్ గురు. మనం పర్సనల్ గా మనం కూడా టెస్ట్ చేయాలి, ఎట్లాగైతే గురువు శిష్యుని టెస్ట్ చేస్తాడో మనం గురువుని టెస్ట్ చేయాలి. ఇదే రైట్ ఈ పర్సన్ క్వాలిఫికేషన్ ఉంటే నన్ను నాలో ఉన్నటువంటి అనర్థాలు తీసేసి నన్ను నన్ను గోళ్ళకు తీసుకెళ్ళగల అర్హత ఇతను ఉందా అని మనం కూడా టెస్ట్ చేయాలి ఆ గురువుని. ఆ గురువు ఎందుకంటే ఆ గురువుకి సేవ చేసుకున్నప్పుడు సద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంటితే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శనం నాలుగో అధ్యాయం 34వ శ్లోకం. గురువు దరి చేరి వినమ్రతతో సేవ చేసుకోవడం వల్ల మన సేవకు తృప్తిపడినటువంటి ఆ వ్యక్తి ఆల్రెడీ భగవద్దర్శనం జరిగింది కాబట్టి మనకి ఆ జ్ఞానాన్ని అతను అందిస్తాడు. విత్ హంబుల్ విత్ హ్యూమిలిటీ హంబుల్నెస్ సర్వ్ హిమ్ అండ్ ఆస్క్ యూ క్వశ్చన్స్ రిలెవెంట్ క్వశ్చన్ పరిప్రశ్నేనా పరిప్రశ్నలు వేయాలి. నీడ్ఫుల్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ క్వశ్చన్స్ వేయాలి. హూ ఆర్ ఐ, వేర్ ఐ హావ్ కమ్ ఫ్రమ్, వాట్ షుడ్ ఐ డూ, వాట్ హ్యాపన్స్ ఆఫ్టర్ డెత్, డస్ గాడ్ రియలీ ఎగ్జిస్ట్, లాంటి క్వశ్చన్స్ వేయాలి అన్నమాట. హౌ టు ఇంప్రూవ్ మై సాధన, అంతేగాని గురువుని అప్రోచ్ అయ్యి నేను బిల్డింగ్ కడతానా, నేను మంచి అమ్మాయి నా గురించి పెళ్లి చేసుకుంటానా, దట్ ఈస్ పర్పస్ ఆఫ్ గురు అది కాదనమాట. పర్పస్ ఆఫ్ గురువు ఏంటి అని అంటే మనల్ని ఎన్నో జన్మలుగా మనల్ని పీడిస్తున్నటువంటి ఈ త్రిగుణాలు అరిషడ్ వర్గాలకి మనల్ని బయటికి లాగి కృష్ణుడి పాదాలుగా వదలడానికి గురువు ఉండేది. సో ఈజ్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ సత్వం అనమాట. అసోసియేషన్ విత్ ద గురు ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట భక్తిలో. సో ఎస్, నేను డాక్టర్ని అప్రోచ్ అయ్యాను, నన్ను కొన్ని థింగ్స్ అవాయిడ్ చేయమన్నాడు. సో నేను ఆత్మసాక్షాత్కారం పొందాలి అంటే ఇఫ్ ఐ వాంట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బర్త్ డెత్ ఓల్డ్ ఏజ్ డిసీజ్ ఐ హావ్ టు అవాయిడ్ సర్టన్ థింగ్స్, ఎందుకంటే అది నా స్పిరిచువల్ ప్రోగ్రెస్ కి మంచిది కాదు. ఏంటి ఆ ఫోర్ థింగ్స్? అవాయిడ్ మీట్ ఈటింగ్, ఎందుకంటే మీట్ ఈటింగ్ వల్ల ఐఎమ్ గోయింగ్ టు బోర్న్ ఇన్ టు మోర్ అండ్ మోర్ కర్మస్ మాంస అంటే నేను నువ్వు అవుతాను, నేను ఎన్ని వాటిని చంపానో మళ్ళీ నేను వాటి జన్మలు నేను ఎత్తాల్సిందే అన్నమాట. మాంస అంటే మాం అంటే నేను, సా నేను నువ్వు అవుతాను. మాంసం ఎక్కువ తీసుకునే వాళ్ళకి మెర్సీజ్ లాస్ అంటే వాళ్ళ వాళ్ళ దయాగుణం పోతుంది, దయా చూపించడమే వాళ్ళ లక్షణం పోతుంది. నెక్స్ట్ వన్ గ్యాంబ్లింగ్, ఎనీథింగ్ ఇట్ ఈస్ ఈజీ మనీ, కష్టపడకుండా వచ్చి ఈజీ మనీ అయితే ఉందో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, గుడ్ ఫర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. ఎందుకంటే గ్యాంబ్లింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు దేన్నైనా సరే వాళ్ళు లెక్క చేయరు, అంటే వాళ్ళకి నెగ్లెక్ట్నెస్ ఉంటుంది, నెగ్లెజెన్సీ వచ్చేస్తుంది. కంప్లీట్ గా వాళ్ళు దేన్నైనా వాళ్ళు తాగట పెట్టేయగలరు, మాట నిలబడరు అనమాట. ట్రూత్ఫుల్నెస్ ఇస్ లాస్ట్, ఎనీథింగ్ ఈజీ మళ్ళీ క్రికెట్ బెట్టింగ్ అంటారా, ఇంపార్టెంట్ ఫుట్బాల్ అంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జూడో అంటే కేవలం పేటాడే వాళ్ళే కాదు అనమాట. లాటరీ టికెట్స్ ఇవన్నీ కూడా ఈజీ మనీ, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ గ్యాంబ్లింగ్. అలాగే ఇంటాక్సికేషన్, మత్తు పానీయాలు తీసుకోవడం కంపల్సరీ, ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి. మేబీ ఇట్ మే టేక్ సమ్ టైమ్ అవాయిడ్ అవ్వడానికి, తీసుకొస్తాయి. ఎందుకంటే మేము కూడా చెప్పిన వెంటనే మేమేం మానేయలేదు, బట్ చాంటింగ్ మాత్రం స్టార్ట్ చేసాం. హరే కృష్ణ జపం చేసి నెమ్మదిగా వాటి మీద ఆసక్తి పోయింది. తర్వాత నౌ ఎన్నో ఇయర్స్ అయిపోయింది, ఓకే లైక్ మాంసం తీసుకోవడము ఇవన్నీ కూడా. సో ఇంటాక్సికేషన్ అంటే మత్తు పానీయాలు, ఇన్ఫాక్ట్ ఈవెన్ టీ అండ్ కాఫీ కూడా ఈ కరీంలోకి వచ్చేస్తాయి. సో కెఫెయిన్, తేయిన్ ఈ రెండు కూడా ఒక విధంగా స్లో పాయిజన్, స్లో డ్రగ్స్ అనమాట. అందుకే మన కళ్ళేపు వస్తుంది, అలవాటే బాగోకపోతుంది, అడిక్టెడ్ టు అవి అడిక్ట్ చేస్తాయి మనం. ఎవరైతే ఇంటాక్సికేషన్ అవాయిడ్ చేసుకోలేరో ఇంటాక్సికేషన్ చేస్తారో వాళ్ళ తపశక్తి పోతుంది, అంటే వాళ్ళ డిటర్మినేషన్ ఉండదు, డిటర్మినేషన్ ఉండదు వాళ్ళ వాళ్ళకి కార్యాన్ని అనుకుంటే వాళ్ళు దాన్ని నిలబడరు, ఆ మాటని నిలబడరు. అండ్ ఫైనలీ ఇల్లిసిట్ సెక్స్, వ్యభిచారం, భార్య లేదా భర్తను తప్ప ఇంకెవరితోనూ ఎటువంటి సంబంధం పెట్టుకోండి, ఈవెన్ థాట్ ప్రాసెస్ లో కూడా కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. ఇట్స్ వెరీ కామన్, ఇప్పుడు కామన్ అయిపోతాం ఈ సొసైటీలో. ప్రస్తుతం ఎవరైతే దీంట్లో ఉంటారో క్లీన్లెస్ ఇస్ లాస్ట్, అంటే మెంటల్లీ అండ్ ఫిజికలీ కంటామినేషన్ పెరిగిపోతుంది అనమాట. విత్ సో మెనీ ప్రొవోకేటివ్ థాట్స్ తో కంటామినేట్ అయిపోతుంది మైండ్. ఈవెన్ మనం నీట్ గా ఉండాలనేటువంటి ఆ లక్షణం కూడా నెమ్మదిగా పోతుంది. మీరు దాన్ని ఆలోచిస్తే ఈ ఫోర్ థింగ్స్, ఫస్ట్ దయ, సత్యం, తపస్సు, శౌచం, ఈ నాలుగు ఉన్నాయి కదా, ఈ ఫోర్ థింగ్స్. ఫస్ట్ ఏమో మెర్సీ, మాంసాహారం తీసుకుంటే మెర్సీ పోతుంది. ఇంటాక్సికేషన్, మత్తు పానీయాలు తీసుకుంటే తను తపస్సు చేయలేడు, డిటర్మెంట్ గా మాట నిలబడలేదు. గ్యాంబ్లింగ్ చేసే ట్రూత్ఫుల్నెస్, నిజం చెప్పే సత్యం చెప్పేది పోతుంది. నాలుగోది శౌచం పోతుంది ఇన్సిటెక్స్ వల్ల. ఈ నాలుగు ఏంటో తెలుసా, ధర్మానికి నాలుగు పిల్లర్స్ అంటారు చూసారా, ఈ నాలుగు పిల్లర్స్ ఇదేమో. ఈ నాలుగిట్లో ఒకటి తప్పినా కూడా మనం ధర్మాన్ని పాటించినట్లే. చాలా మంది ధర్మ రక్షిత అంటారు. ధర్మ రక్షిత ఇప్పుడు ధర్మం ఏంటి అంటే అందరూ ఏమంటారు అంటే, నా వృత్తి ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, నా కుటుంబ ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, నేను నా ధర్మాన్ని నేను పాటిస్తున్నా కూడా నాకు నన్ను ఈరోజు నన్ను చాలా కష్టాలు పడుతున్నాను, మరి ధర్మం ఎక్కడొచ్చి నన్ను రక్షిస్తుంది అంటున్నాము. ధర్మం అంటే మనం చేసే వృత్తులు కాదనమాట ధర్మం, మనం తీసుకునే రెస్పాన్సిబిలిటీ కాదనమాట ధర్మం అంటే. ధర్మం ఏంటంటే సత్యం ఎప్పటికి పలుకుతున్నామా లేదా, శౌచం నీట్ గా ఉన్నామా లేదా, క్లీన్ గా ఉన్నామా లేదా మెంటలీ అండ్ ఫిజికలీ. అందరూ ఫిజికల్ గా చాలా క్లీన్ గానే ఉండొచ్చు సోపులు వాడు, మెంటలీ ఆల్సో మూడు ఆస్టెరిటీ తపస్సు. ఎంతో కొంత బాగా జరుగుతుంది, కొంత తపస్సు చేయాలన్నాను, కొంత నిగ్రహించుకోవాలన్నమాట, కొన్ని వేగాలను కొన్ని ఫోర్సెస్ ని మనం నిగ్రహించుకోవాలి. తపస్సు అండ్ దయ, ఈ నాలుగిట్లో ఈ నాలుగులో ఏ ఒక్కటి తీసుకున్నా కూడా మన ధర్మం తప్పినట్టే. ధర్మం తప్పినప్పుడు ఆటోమేటిక్ ధర్మం ఎట్లా మనం కాపాడుతుంది? మాంసం తింటున్నామంటే మన ధర్మాన్ని పాటించనట్లే, పాటించట్లమ్మా. ఎందుకనంటే ఇంకో జీవు యొక్క స్వతంత్రాన్ని, స్వేచ్ఛను మనం అపహరిస్తున్నాం. కృష్ణుడి దృష్టిలో అది జీవే, నేను జీవిలే. కాబట్టి నేను కొన్ని చైతన్యంలో కొంచెం ఎక్కువ, అది చైతన్యంలో తక్కువ అంతే. బట్ అల్టిమేట్ అది కూడా లైఫే. కృష్ణుడి దృష్టిలో నుంచి మనమందరం, ఆయన దృష్టిలో నుంచి మనందరం కూడా అల్లందమ్మలు అక్క చెల్లెలు అంటాం కూడా, సేమ్ సోల్సే. బట్ ఇట్ ఒకే డిఫరెంట్ బాడీ, నేను వేరే బాడీలో ఉన్నాను ప్రస్తుతానికి అంతే. అల్టిమేట్ గా ఐ హావ్ టు అవాయిడ్ అనమాట, ఈ అవాయిడ్ చేయాలి. బట్ ఇది వెంటనే జరగాలని రూల్ ఏం లేదు, బట్ వీ కెన్ టేక్ సమ్ టైం. కానీ ఖచ్చితంగా ఇవి వదిలితేనే మనము కర్మ సృష్టించి మనం బయటికి రాగలుగుతాం, లేకపోతే కర్మసిస్టమ్ ఇంకా మనం కూర్చోబోతాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనల్ని చెడు వైపు, అధర్మ వైపు ప్రేరేపిస్తాయి మనల్ని. అలాగే ఏమేమి నేను చెయ్యాలి, అవన్నీ నేను అవాయిడ్ చేసేయాలి, బట్ నేను ఏం చెయ్యాలి, ఏమేమి మాత్రం వేసుకోవాలి, ఏమేమి మెడిసిన్స్ తీసుకోవాలి? ఫస్ట్ ఏ అసోసియేషన్, డివోటీ అసోసియేషన్, గుడ్ అసోసియేషన్, బ్యాడ్ అసోసియేషన్, మూడు అసోసియేషన్ ఉన్నాయి. గుడ్ బ్యాడ్ కంటే కూడా డివోటీ అసోసియేషన్ మనకు ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే డివోటీస్ అసోసియేషన్ లో మనం పంచుకోగలుగుతాం, మన ప్రాబ్లమ్స్ చెప్పగలుగుతాం, మనకి సొల్యూషన్ వస్తుంది అన్నమాట. ఇన్ఫాక్ట్ ప్రతి చాలా మంది అసోసియేషన్స్ ఫామ్ చేస్తారు, అంటే క్లాత్ మర్చెంట్ అసోసియేషన్, లేకపోతే సినిమా థియేటర్ అసోసియేషన్, లేకపోతే టైలర్స్ అసోసియేషన్. అసోసియేషన్ ఎందుకు, అవన్నీ ఎందుకు అని, బిజినెస్ వాళ్ళంతా ఒక అసోసియేషన్ ఎందుకు ఫామ్ అవుతారు? టు షేర్ ఐడియాస్ అన్నమాట, టు టేక్ ది ప్రాబ్లమ్స్, టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్, బిజినెస్ లో ప్రోగ్రెస్ అవ్వడానికి అందరూ ఒక యూనిటీగా వచ్చేస్తారు. అలాగే ఎవరైతే జన్మ మృత్యు జరవాలని భయపడాలనుకుంటున్నారో, కృష్ణుడు చేరాలనుకుంటున్నారో, ఆ డివోటీస్ అంతా మనం అసోసియేట్ అవ్వాలి. అది ఎవ్రీ వీక్ అవ్వాలన్నా, ఎవ్రీ డే అవ్వాలన్నా అనేది, ఎంత ఎక్కువ అసోసియేషన్ లో ఉంటే మనమంతా ఇన్స్పైరింగ్ లో ఉంటూ, ఇన్స్పిరేషన్ తీసుకుంటూ మనం ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవ్వచ్చు అనమాట. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చేసి మిగతా అసోసియేషన్స్ కొద్దిగా అవసరం మేరకు ఎంత అవసరం అంటే పెట్టుకోవాలి. మిగతా అసోసియేషన్స్ ఎక్కడైతే మనం కాలేజ్కి వెళ్తాము, లేకపోతే ఆఫీస్కి వెళ్తాము, మనం మాట్లాడతాము, రిలేషన్షిప్స్ ఉంటాయి అందరితో. బట్ అసోసియేషన్ తీసుకోవడం అంటే అర్థం ఏంటి అని అంటే, వాళ్ళు చెప్పిన మాటలు నేను వింటాను అని. నేను ప్రయత్నిస్తాను అసోసియేషన్ తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు చెప్పింది నేను స్వీకరించి నేను పాటిస్తాను అనేది అసోసియేషన్. ఊరినే వెళ్ళి కబుర్లు చెప్పుకొని వచ్చిన అసోసియేషన్ కాదనమాట. లెర్నింగ్ ఫ్రమ్ హమ్, లెర్నింగ్ అప్లై చేయడం అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట డివోటీ. అందుకే నీకు ఇస్కాన్ టెంపుల్స్ లో సండే ప్రోగ్రామ్స్, సాటర్డే ప్రోగ్రామ్స్, ఫెస్టివల్ జరుగుతాయంటే ఓన్లీ టుగెదర్ అసోసియేషన్. భగవద్గీత భాగవతం క్లాస్ నడుస్తుంటే కమ్ టుగెదర్ అంటే ఫర్ అసోసియేషన్ అనమాట. లేకపోతే వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్ ఉంటుంది, వీళ్ళ ఇంట్లో ఫెస్టివల్ ప్రోగ్రామ్ ఉంటుంది, అందరూ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా వాళ్ళ ఇంటి కార్యక్రమాల్లాగా ఆ ప్రోగ్రామ్ చేస్తారు. ఒకరినొకరు ఇన్స్పైర్ అవుతారు, చెప్పిన వచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాము. అల్టిమేట్ గా అందరూ కూడా ప్రోగ్రెసింగ్, స్మూత్ గా ప్రోగ్రెస్ అవుతుంది అన్నమాట. సెకండ్ వన్ బి, ఏ అయిపోయింది ఇప్పుడు బి. బి అంటే రీడింగ్ బుక్స్, స్క్రిప్చర్స్ అనమాట. డైలీ మనం అలవాటు చేస్తామన్నమాట. అంటే కృష్ణ చైర్మన్ యొక్క విషన్ ఏంటి, రోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓ అమ్మాయి, ఎక్కడికి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎట్లా బయటపడాలి, ఏ సమస్యల్లో నేను ఇబ్బంది పడుతున్నాను, ఎలా బయటపడాలి, ఇవన్నీ కూడా మనకి రోజు భగవీత భావం చదవడం వల్ల వీల్ ఆల్వేస్ బీన్ రియల్ నాలెడ్జ్ లో ఉంటాం అనమాట, అబ్సల్యూట్ నాలెడ్జ్ లో ఉంటాం అన్నమాట. మనం మాయలో పడమనమాట. దెన్ థర్డ్ వన్ సి, సి ఇస్ చాంటింగ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ అనమాట. కలియుగాలో, కలియుగాలో ఇది యుగ ధర్మం అనమాట. హరినామ సంకీర్తన అనేది యుగ ధర్మం. ఎవ్రీ యుగానికి ఒక ధర్మం ఉందన్నమాట. అంటే ఒక యాక్టివిటీని మనం చేయాలి, ఆ యాక్టివిటీ చేస్తే త్వరగా వాళ్ళు మోక్షం పొందుతారు. సో సత్యయుగానికి జ్ఞానం యుగ ధర్మం, ద్వాపర యుగానికి ద్వాపర త్రేతాయుగానికి యజ్ఞ యాగాదులు ధర్మం. త్రేతాయుగంలో విగ్రహారాధన, తర్వాత తీర్థయాత్ర దర్శనాలు, ఇది ద్వాపర యుగంలో. అండ్ కలియుగంలో ధ్యానాలు చేసే అంత మనసులో స్థిరత్వం కావచ్చు, శరీరం యొక్క సాకారం కావచ్చు అంత లేదు. ఎందుకంటే సత్యయుగంలో మనుషుల యొక్క ఆయుష్ 1 lakh years అన్నమాట. అండ్ అప్పుడు ఎన్విరాన్మెంట్ కంప్లీట్లీ ఫేవరబుల్ ఫర్ ధ్యానం. కలియుగంలో మనం ధ్యానం చేయలేము, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఒకవేళ ధ్యానం చేయదలుచుకుంటే మనం ఈ సిటీలో ఉన్న టౌన్లో మనం ఉండలేము. వీ హ్యావ్ టు గో బ్యాక్ టు సమ్ ఐసోలేటెడ్ ప్లేస్లో తిని మనం చేసుకోవాలి. కాబట్టి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక పద్మాసనం వేయాలంటే 8 years పడుతుంది పర్ఫెక్ట్గా. అలాంటి ఉన్న ఆసనాన్ని మనం వేయాలంటే 100 years ఆఫ్ లైఫ్ స్పాన్లో మన ఆరోగ్యంగా ఉండేది ఒక 20-30 years అట్లా సాధ్యమవుతుంది. అవ్వదు. యజ్ఞ యాగాదులు చేయాలంటే లక్షల కోట్లు కావాలి, ధనాలు చేయడానికి డబ్బులు కావాలి, బ్రాహ్మణులు కావాలి, శుద్ధ బ్రాహ్మణులు కావాలి. అట్ ది సేమ్ టైమ్ థింగ్స్, వస్తువులు కూడా ప్యూర్గా ఉండాలి. ఇక్కడ దొరుకుతాయా? మనకి నీళ్ళే దొరకట్లేదు, పాలు దొరకట్లేదు, మిగతా వస్తువులు ఎక్కడ దొరకలేము. సో ఇలాంటి యజ్ఞాలు కూడా చేయలేం. ద్వాపర యుగంలో విగ్రహ ఆరాధన, తీర్థయాత్ర దర్శనం. విగ్రహ ఆరాధన చేయాలంటే మన మినిమం 2-3 వేయాలి. అది కూడా సాధ్యమా? ఇప్పుడు ఛాన్సే లేదు. మన విగ్రహ మన తీర్థయాత్ర దర్శనంకి వెళ్తున్నాము, వెళ్ళేది వెళ్తున్నాము, కానీ ఎంతమంది నిజంగా భగవంతు మీద భక్తి వెళ్తున్నామో, లేదా జస్ట్ టూరిజం లాగా పోయి కొంచెం షాపింగ్ చేసుకుని వచ్చేస్తున్నామా? సో అది కూడా నాట్ పాసిబుల్. అండ్ ఈజీలీ పాసిబుల్ ఒకటి ఏంటంటే, మనం ఉన్న పరిస్థితి నుంచి ఉన్న దాంట్లో నుంచి మనకి హరే కృష్ణ మంత్రంతో ఇక ప్రమోట్ అండి. అన్ని సాధనల కంటే కూడా చాంటింగ్ ఆఫ్ హరే కృష్ణ మంత్ర ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకనంటే మన మైండ్ని ఎప్పుడైతే మంత్రాన్ని పెడతామో, అవర్ మైండ్ విల్ గెట్ రిలీజ్ ఫ్రమ్ ఆల్ ది యాంగ్జైటీస్, ఆల్ ది ఫియర్స్. అల్టిమేట్లీ టేక్ షెల్టర్ ఆఫ్ కృష్ణ అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. దీని అర్థం ఏంటంటే, ఓ రాధారాణి, ఓ ఓ హరా, హరే ఎనర్జీ ఆఫ్ ది లార్డ్, దయచేసి నన్ను కృష్ణుడు సేవలను నన్ను నిమగ్నం చెయ్యి అని మనం వేడుకోవడం అనమాట రామజపం చేయడం ద్వారా. ఎందుకంటే ఎన్నో జన్మలుగా నేను ఎవరితో సేవలు చేస్తున్నాను, ఎవరెవరితో నేను నా జీవితాన్ని పదంగా పెడుతున్నాను, అల్టిమేట్లీ నాకు రిజల్ట్ ఏంటంటే నేను మళ్ళీ మళ్ళీ జన్మకాల్సి వస్తుంది. నాకు ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ వచ్చింది, ఓ రాధారాణి దయచేసి నన్ను కృష్ణ సేవలు నిమగ్నం చెయ్యి. నేను ఎటు వెళ్ళినా, నేను ఏ పర్సన్లో ఎటు నేను ఆకర్షణ గురైనా సరే, నువ్వు మాత్రం నన్ను కృష్ణుడు సేవలు పెట్టి తల్లి అని చెప్పి మనం వేడుకోవడం అనమాట హరే కృష్ణ మాకు. అండ్ కలియుగాలో సో మెని హరినామాస్ ఉన్నాయి. ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవ, శ్రీకృష్ణ శరణమ్మ, విష్ణు సహస్రనామాలు, ఆల్ దీస్ ఆర్ హరినామాస్ ఉన్నాయి. బట్ హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, ఈ మంత్రం మాత్రం హైలీ పొటెంట్ అనమాట ఈ కలియుగంలో. ఎందుకంటే కలిసంతా ఉపనిషత్తు ఉంది. కలిలో మనం కలియుగంలో మనం చేయాల్సినటువంటి అసలైనటువంటి యాక్టివిటీ ఏంటి, అసలైన సాధన ఏంటి అని చెప్పబడింది అనమాట. ఇది షోడక నామ్నాం కలి కల్మష నాశనం నాతురో పరతరోపాయ సర్వ వేదేశ దృశ్యతి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఇది షోడకం నామ్నాం కలి కల్మష నాశనం. ఇది షోడకం అంటే హరే కృష్ణ మంత్రము 16 పదాలు ఉన్నాయి. హరే కృష్ణ హరే కృష్ణ అట్లాగా 16 పదాలు ఉన్నాయి. ఇతి షోడకం నామ్నాం, ఇతి షోడకం, ఈ 16 నామాలు ఈ మంత్రము కలి కల్మష నాశనం, కలిలో ఉన్న కల్మషాలని నాశనం చేస్తుంది. నాతర పరతరోపాయ, ఇంత వేరే ఉపాయం లేదు, ఇంకా వేరే మార్గం లేదు, కళ్ళు కల్మటం తీయాలంటే అని సర్వ వేదేశ దృశ్యది, సర్వ వేదాలు దీన్నే ప్రమోట్ చేస్తున్నాయి. కాబట్టి దయచేసి ఈ కలియుగంలో మనం జన్మ మృత్యు జరాబేదించి పడిపోయి మోస్ట్ ఈజియెస్ట్ అండ్ సింపులెస్ట్ వే వచ్చి హరే కృష్ణ మంత్రం చేయడానికి అనమాట. ఇది స్టార్ట్ చేయడానికి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు స్టార్ట్ చేయడానికి, బట్ కాలక్రమంలో మనమే ఈ నామం మీద రుచితో మనం వాటిని వదిలేస్తాం అన్నమాట. ఏమైతే మనం బానిసలయ్యేమో ఆ బానిసతో ఎన్నో తప్పులు చేస్తున్నామో వాటి నుంచి మనం విడుదలైపోతాం అన్నమాట. మంత్ర అంటే మనసుని అలగర్ నుంచి విడుదల చేసేది. అండ్ చివరిగా లాస్ట్ది ది అంటే ప్రసాదం. ఎవ్రీడే అవకాశం ఉన్నంత వరకు మనం ఏది వండుకున్నా సరే కృష్ణుడికి నైవేద్యం పెట్టి తీసుకోవడం మంచిది. వి బికమ్ వాట్ వి ఈట్ అన్నమాట. మనం ఏం తింటామో మన కాన్షియస్నెస్ అయిపోతుంది. స్పైసీ ఫుడ్ అది తీసుకుంటే మనల్ని ఎక్కువ కోపం వచ్చేస్తుంది, అది కాన్షియస్నెస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫ్రూట్స్ లైక్ వెజిటేరియన్ అయ్యాం అనుకోండి, కొంతవరకు కాన్షియస్నెస్ బాగానే ఉంటుంది. నాన్ వెజ్ అలా తీసుకుంటే కాన్షియస్ బాగా డబ్బులవుతుంది. అండ్ మనం ఇక్కడ మాట్లాడేది ప్రసాదం గురించి. అన్నీ వండుకుంటాము ఎక్సెప్ట్ నాన్ వెజిటేరియన్ అదర్ థింగ్స్, అన్నీ వండుకోవచ్చు, సాంబార్, ఇడ్లీ, రైస్, వాట్ ఎవర్ వండుకొని దాంట్లో ఆనియన్ గార్లిక్ లేకుండా తీసుకొని మనం చిన్న చిన్న కప్స్లో తీసి పెట్టి మనం భగవద్గీత 5 నిమిషాలు పెట్టి హరే కృష్ణ చెప్పుకొని మనం తీసుకుంటే కనుక ద హోల్ ఫ్యామిలీ కాన్షియస్నెస్ మారిపోయింది. అందరి యొక్క ఆలోచనలు, అందరి యొక్క వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అన్ని కూడా చాలా అద్భుతంగా తయారవుతుంది. ఇవి ప్రాక్టికల్గా ఇస్లాంలో కొన్ని 1,000,000 మంది యొక్క జీవనంలో జరుగుతూ ఉంటుంది. బికాస్ మిగతా మనం సరిగ్గా చేస్తే చేయకపోయినా అందరూ తినడం అనేది అవసరం మనకి. అది కృష్ణుడికి నైవేద్యం పెట్టుకుని తీసుకున్నట్లయితే నేను చెప్తున్నాను వితిన్ నో టైం మన ఆలోచన సరళి మారిపోతుంది. ప్రసాదం హ్యాస్ ఇట్స్ బ్రహ్మండస వస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇస్కాన్ లో చాలా మంది జాయిన్ అవ్వడానికి అతి ముఖ్య కారణం 95% ప్రసాదం అవుతుంది. ఆఫరింగ్ కృష్ణ విత్ లవ్ మన మైండ్ సెట్ ని మార్చేస్తుంది. మన యొక్క ఎన్విరాన్మెంట్ ని చాలా పీస్ఫుల్ గా పెడుతుంది. సో అల్టిమేట్ గా మనం చేయాల్సింది ఏబిసిడి. అవాయిడ్ చేయాల్సింది మీట్ ఈటింగ్, గ్యాంబ్లింగ్, ఇల్లిసిట్ సెక్స్ అండ్ లాస్ట్ ఏంటి ఇంటాక్సికేషన్. 4 తీసేయాలి. ఈ 4 మనం వేసుకోవాలి రోజు. ఈ సాధన మార్గంలో వి కెన్ ష్యూర్లీ అమౌంట్ ఆఫ్ బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, డిసీజ్ అండ్ 3 మిజరీస్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఎందుకంటే ఈ కాన్షియస్ మనం ఏం చేస్తుందంటే అల్టిమేట్లీ అది టైమ్ ఆఫ్ డెత్ కృష్ణ గురించి ఆలోచిస్తూ అలాంటి మెంటాలిటీలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైనా కృష్ణుడు గురించి మనం ఆలోచించడం చదివేటప్పుడు కృష్ణుడు గురించి ఆలోచిస్తామో ఇంకా మళ్ళీ తిరిగి రాము. ఎందుకంటే డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్. ఇఫ్ లైఫ్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ కనెక్షన్ విత్ కృష్ణ దెన్ డెత్ అనే ఎగ్జామినేషన్ లో ఇంకా రిమెంబర్ కృష్ణ అండ్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. మనం ఇంకా వైకుంఠానికి గోలోకానికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చనిపోయేటప్పుడు ఏ కాన్షియస్ చనిపోతామో మళ్ళీ మనకి ఆ కాన్షియస్ గా మన శరీరం వచ్చేస్తుంది. 8.5, 8.6 భగవద్గీతలో ఈ 2 ఈ పాయింట్ అని చెప్తుంది అనమాట. 8.5 చెప్తుంది అంతకాలేచ మామేవ స్మరణముక్త కలేవరం. ఎవరైతే అంతకాలంలో నన్ను మాత్రమే తలుచుకుంటూ చనిపోతారో వాళ్ళు ఖచ్చితంగా నా భావం చేసుకుంటారు. మరి చనిపోయేటప్పుడు కృష్ణుడిని తలుచుకోవాలి అంటే లైఫ్ లాంగ్ మనం కృష్ణుడు గురించి ఏదో ఒక రూపంలో మనం తలుచుకుంటూ ఉంటుంటే కృష్ణ లేదా నారాయణ, గోవింద, మాధవ, కేశవ, మొత్తానికి గాడ్ కాన్షియస్ లో ఉంటే దెన్ నో మోర్ బట్ దెర్ ఇస్ నో మోర్ రియాక్షన్స్ ఇంకా అనుభవించడానికి. అదే విష్ణు గురించి ఆలోచించలేదు అనుకోండి, డివోషన్ లేవనుకోండి, చెప్పేటప్పుడు ఎవరి గురించి ఆలోచనలు వస్తాయి? మన కుటుంబాల గురించి, మనకు చెప్పినటువంటి మన మాటలు, లేకపోతే శత్రువులు అందరి గురించి ఎట్లట్లో ఏవో ఆలోచనలు వస్తాయి అనమాట. కృష్ణుడు అంటారు భగవద్గీత 8.6 లో కాదు, ఎవరెవరు ఏ ఆలోచన చచ్చిపోతారో వాళ్ళకి ఆ చైతన్యం గలటువంటి శరీరం వస్తుంది వాళ్ళకి. ఇఫ్ ఐఎమ్ థింకింగ్ థాట్ ప్రాసెస్ కానీ కృష్ణ మీద కానీ లేకపోతే నేను డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ బర్త్ అగైన్. సో ఓవరాల్ ఈ 7 డేస్ జర్నీలో అర్థం ఏంటంటే మన లైఫ్ ని ప్రిపేర్ చేసుకోవాలి. సమ్హౌ ది అదర్ కృష్ణుడి గురించి తెలుసుకోవాలి, మన మన బాధ్యతల మధ్యలో కూడా. దెన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కృష్ణుని తెలుసుకుంటాం అన్నమాట. అండ్ దిస్ ఇస్ జస్ట్ 7 డేస్ జర్నీ అన్నమాట. నెక్స్ట్ మనం దిస్ ఇస్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఏది, బట్ యాక్చువల్గా మన జర్నీ దీని తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ ఎవ్రీ వీక్ మనం క్లాసెస్ ద్వారా భగవద్గీతని ఇంకొంచెం డిస్క్రిప్టివ్ మోడ్లో, ఇంకొంచెం మోర్ అప్లికబుల్ మోడ్లో, అండ్ ప్రతి సమస్యని మనం తీర్చుకునేలాగా, అర్థం చేసుకునేలాగా, దాన్ని సొల్యూషన్స్ ఇచ్చేలాగా వి ట్రై టు అండర్స్టాండ్ భగవద్గీత. అండ్ అల్టిమేట్లీ మన లవ్ టువర్డ్స్ కృష్ణ, మన సంబంధం, కృష్ణుడ సంబంధం పెంచుకొని అల్టిమేట్ మనం చెప్పుకునేటప్పుడు కృష్ణ అని తెలుసుకునే మనం వెళ్ళగలగాలన్నమాట. దట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అండ్ భగవద్గీత ఎసెన్స్ కూడా ఇదే అనమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శిష్య. ఏమంటాడు, అన్ని చాలా ధర్మాలు ఉన్నాయి ఇక్కడ, వృత్తి ధర్మం ఉంది, కుటుంబ ధర్మం ఉంది, అన్ని ధర్మాలు ఉన్నాయి, బట్ అవన్నీ పక్కన పెట్టి నాకు నువ్వు సరెండర్గా, అహం త్వం సర్వ పాపేభ్యో, నేను ఎన్ని పాపాలు ఉన్నాయో అవన్నీ నేను చూసుకుంటా, మోక్ష ఈష్యామి మా సుచ, నేను నీకు మోక్షం కలిగిస్తాను. సో జస్ట్ సరెండరింగ్ టు కృష్ణ విల్ బి రిలీవ్డ్ ఆఫ్ అవర్ కర్మ అనమాట. సో దట్ ఈస్ ది అది ఎసెన్స్ అనమాట ఇక్కడ. సో ఇది మన జర్నీ. సో ఈరోజు మన జబ్బు ఉంది, యాక్సెప్ట్ చేస్తున్నాము, రైట్ హాస్పిటల్ అప్రోచ్ అవుతున్నాము, రైట్ హాస్పిటల్కి వెళ్తే రైట్ డాక్టర్ని అప్రోచ్ అవుతున్నాము, రైట్ డాక్టర్ ఏమైనా టెస్టులు చేసి ఇవి అవాయిడ్ చేసుకోండి, ఇవి పాటించండి అంటున్నారు, దాన్ని తీసుకొని మనం ముందుకెళ్తున్నాము. అండ్ విత్ ద వే స్లోగా 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 మన మెటీరియల్ కాన్షియస్ నుంచి మన జీవితం మన డివోషనల్ కాన్షియస్లోకి మారి అవర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి హ్యాపీ. అండ్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎనిపోయే టైం మన కృష్ణానికి కలిగితే అండ్ దేర్ ఇస్ నో మోర్ బర్త్ డెత్ ఓల్డ్ డిసీజ్ అండ్ కంప్లీట్ సొల్యూషన్ అనమాట. అది ఫర్ ఎవర్ సొల్యూషన్. అదే మన ఆచార్యులందరూ కూడా మనల్ని వేడుకుంటారు కూడా ఇదే అనమాట. గో బ్యాక్ టు కింగ్డమ్ ఆఫ్ మనం రాజ్యానికి వెళ్ళిపోండి. ఇక్కడతో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో ఎవరికి ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. అదే థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా పేషెంట్గా, చాలా దీర్ఘంగా మీరందరూ కూడా